్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యోపప్లవరహిత విజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి ఆనందైకరసప్రసారవిలసన్మందస్మితాస్యం కృపాపారీణం నిజమిత్తమానసనవాంకోజాతవానోవై కాలజ్ఞానవిలగ్రిణీం శివకరం కాళీసమం సద్గురుం బ్రహ్మజ్ఞానమయం నమామి హనుమత్కాళీప్రసాదాహ్వై శ్రీ కైవల్యపదం చేరుడుకునై చింతించెదన్ లోకరక్షయితారంభకుం భక్త పాలన కళా సంరంభకుం దానవోద్రేక స్తంభకుం కేళిలోల విలసద్రుజ్జా సంభూత నానా కజ్జాత భవాండకుంభకుం మహానందకళాడింభకుం చేతురారంగ శివుని పూజింపడే నోరు నవ్వంగ హరికి నిలువడే దయ సత్యంబులోగా తలుపడే కలుక నేటికి తల్లుల కడుపు చేరు పలికెడి భాగవతమట పలికించెడి విభంగురామభద్రుండట నే పలికిన వ్యవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగలేగా శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్రవంశతహన లోకేశ్వర దేవతాలీక బ్రాహ్మణ గోగణాతే హరణ నిర్వాణ సంధాయక నీకు నృత్యల తుంపవే భవరతల్ నిత్యానుకంపానిధి కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతన్యేషనాశాయ గోవిందాయ నమో నమః అతిరహస్యమైన హరిజన్మ కథనంపు మణిడెవడే మాపురేయకు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖరాశి వాసి తొలగిపు ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాతృ నమః ప్రియ భగవద్బంధువులారా సద్గురుదేవులారా పరమ పరిపూర్ణమైనటువంటి అనుభవంతో గురుదేవుడు మనం అనుగ్రహించినటువంటి ఈ చాతుర్మాస గత మహాపుణ్యకాలంలో శ్రీమద్ భాగవతాంతర్గత దశమస్కంధంలో శ్రీకృష్ణ లీలామృతంలో నిన్నటి వరకు మనం శ్రీకృష్ణుడి యొక్క బాల్యక్రీడలోకి ప్రవేశించాం. స్వామివారు పోతనామాత్యుల వారు మనందరికీ కూడా తెలుగులో భాగవతాన్ని అందించినటువంటి మహానుభావుడు. ఆయనకు స్వామివారు శివుడి రూపంగా ఎలా కనిపించారనే విషయాన్ని మనం నిన్నటి రోజున మనవి చేసుకున్నాం. అయితే నిరంతరం భగవంతుని యొక్క కథలు వినడం వల్ల ఏమవుతుంది అంటే, రోజు పాత్రతో అంటే ఏమవుతుంది అని అడిగారు రామకృష్ణానంద స్వామి వారు. చిలుం పట్టినటువంటి పాత్రని రోజు తోలితే ఏమవుతుంది, దానికి ఉండేటువంటి మురికిపోతుంది, మలికిపోతుంది, ఆ మక్కిలి అంతా పోతుంది. అలాగే రోజు భగవతత్వాన్ని విచారణ చేస్తూ ఉంటే మనలో ఉండేటువంటి కొన్ని మలాలు, దీనికి మన వాడు ఏం చెప్పారంటే చక్కగా మూడు దోషాలు ఉంటాయి మానవుడికి, మల విక్షేప ఆవరణ మూడు దోషాలు. ఈ మూడింటిని తొలగించగలిగేది ఏమిటి అంటే భగవంతుడి యొక్క కథాశ్రవణం. మలం అంటే అసలు మనకు భగవంతుడి గురించి తెలుసుకోవాలనే బుద్ధి కూడా పుట్టినవాడు, భగవంతుడు ఒకరు ఉన్నారు అనేటువంటి ధ్యాస కూడా కలిగినవాడు, దానినే మలము అంటారు. తరువాతది విక్షేపం. విక్షేపము అంటే కదులుతూ ఉండడం, అంటే మనం భాగవత శ్రవణానికి వస్తున్నాం అంటే రానటువంటి వారు అది మనం ప్రక్కన పెడదాం మలదోషం అనుకుందాం. విక్షేపం అంటే అర్థమైనటువంటి ఇక్కడికి వచ్చి కూడా మనసు కదులుతూ ఉందనుకోండి. భగవద్గీతలో స్వామి అని చెప్పాడు, అయ్యా ఎవరైనా సరే మనస్సు నిశ్చలంగా లేకపోతే జ్ఞానం పట్టడం చాలా కష్టము అన్నాడు ఆయన. ఎలాగంటే మీరు పిల్లలకి జడలు వేస్తూ ఉంటారు కదా అమ్మగారు, ఆ జడ వేసేటప్పుడు ఆ పిల్ల ఆ శబ్దానికి ఈ శబ్దానికి తలదిప్పుతూ ఉందనుకోండి, మీరేమంటారు? కుదురుగా కూర్చోలేవు అని ఒక ముట్టుకాయ వేస్తారు. ఏం జడ వేయడానికి వెంట్రుకలు నీ చేతిలోనే ఉన్నాయి కదా, ఆ అమ్మాయి కదిలితే నీకేమైంది? అంటే అమ్మాయి కదిలితే జడ అక్కడ అనుకున్నట్టుగా రాదు కదా. అలాగే జడ వేయడం కర్మ అయితే కదులుతూ ఉండడం క్షేమం. కదులుతూ ఉంటే జడ ఎలా కుదరదో మనస్సు కదిలితే కూడా మాధవుడు లోనికి పట్టడు. మీరు ఒక శ్రద్ధగా ఒక పాత్ర నుంచి ఒక పాత్రలోకి నూనె ఉంచుతున్నారనుకోండి, ఎంత శ్రద్ధగా ఉంటారు? పొరపాటున అది అటో ఇటో అయితే అది పాత్రకు బయట పడిపోతుందే కానీ ఉపయోగానికి రాదు. అందువల్ల శ్రద్ధగా ఏకాగ్రతతో ఒకే ధారగా మళ్ళీ ఆ పాత్రలోనే పడేట్టుగా ఎంత జాగ్రత్తగా మీరు ఆ నూనె వచ్చేటప్పుడు ఎంత శ్రద్ధ చూపిస్తారో, అలాగే భగవంతుడి గురించి వినేటప్పుడు కూడా కదలికలు లేకుండా ఉండాలి. అదేంటండి, నేను కూర్చున్న కుర్చీలో నుంచి మారడం లేదండి, చాలా ఏకాగ్రతతో కూర్చున్నామంటారా? కూర్చోవడం కదలకుండా కూర్చోవడం అంటే సీట్లో నుంచి లేవద్దని కాదు అక్కడ అర్థం. మనస్సుని కుదురుగా పెట్టండి, మనస్సుని కుదురుగా పెట్టి శ్రవణం చేయండి. ఆ మనస్సు కుదిరితే మనకు అది బెనిఫిట్, అంటే మన సాధనలో ముందు అసలు మనం భక్తికి పనికొస్తామని అర్థం. కుదురుగా కూర్చుంటే మనస్సు కూడా కదలకుండా విన్నామనుకోండి, అది హైయెస్ట్ అనమాట, ఏ ప్లస్ గ్రేడ్ అంటారు కదా, బాగా ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు అయ్యారంటారు కదా అలాగా. కాబట్టి శ్రవణం చేయడం కూడా చాలా గొప్ప విషయం. అలాగే ఇక్కడ మనందరికీ కూడా చక్కగా మన రామకృష్ణానంద స్వామి వారు ఒక ఉపమానం చెప్పేవారు. సూదిలో దారం ఎక్కించేటప్పుడు అమ్మగారు చాలా జాగ్రత్తగా ఎక్కిస్తారు. ఆ రంధ్రం ఎలా ఉన్నదో, సూది దారం ఎలా ఉందో, రెండింటినీ ఏక స్థితిలో తెచ్చి దానిలోకి దారం ఎక్కించడానికి ప్రయత్నం చేస్తారు. మీరు సూది ఉన్న చేతిని ఊపిన, దారం ఉన్న చేతిని కదిలించిన, ఈ రెండింటినీ కదిలించిన దారాన్ని మీ జీవితంలో ఎక్కించలేరు. ఎలాగైతే కదులుతూ ఉన్నటువంటి సూదిలోకి దారం ఎక్కించడం ఎలా కష్టమో, కదలికలతో కూడిన మనస్సులోకి భగవతత్వం చొప్పించడం కూడా అంతే కష్టం. దాని విక్షేపము అన్నారు. ఆవరణము అంటే అర్థమేంటి, పూర్తిగా కప్పేసి ఉంటుంది, అంటే ఒక అర్థానికి ఇంకొక అర్థాన్ని మనం తీసుకుంటామన్నమాట. అసలు అర్థాన్ని మనం పట్టుకోం, అక్కడ ఏదో దొరుకుతుంది దాన్ని పట్టుకుంటామే కానీ అసలు అర్థాన్ని మనం విచారణ చేయం. ఏమండి, ఇట్లాగే రామకృష్ణానంద స్వామి వారు ప్రవచనాలు పెడుతూ ఉంటే ఆయన ఎక్కువగా భాగవతాన్ని, ఈ మన భగవద్గీతని వారు చెప్తూ చెప్తూ మధ్య మధ్యలో చిన్న చిన్న పిట్ట కథలు చెప్తూ ఉండేవారు. ఓ చోట ఆయన వెళ్ళిన చోటికి మళ్ళీ ఇంకోసారి ప్రవచనానికి పిలిచాడు. ఆయన ప్రవచనానికి పిలిస్తే వెళితే అందులో ఒక ఆయన అన్నాడు, స్వామి మీరు పోయినసారి వచ్చారు కదండి అన్నారు. అనుకున్నాడు పాపం మహానుభావుడు, గుర్తించాడయ్యా, అవునయ్యా పోయినసారి వచ్చాను, ఇక్కడే నేను భగవద్గీత చెప్పానన్నాడు మహానుభావుడు. అదంతా నాకు తెలియదు కానివ్వండి, ఆ ముక్కు కథ చెప్పారే రాణిగారిది అది భలే ఉందండి అన్నాడు. ఆ 18 రోజుల ప్రవచనంలో ఆయన పట్టుకుంది ఏమిటంటే ముక్కు కథ. మనం చెప్పానే ముక్కు ముక్కెరా, ముక్కెరని బాగా పొగిడాం, ముక్కు ఇచ్చిన వాడిని మర్చిపోయాం, ఆ కథ రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు. అంటే ఇన్ని రోజులు ఆయన 18 పాటు భగవద్గీతనంతా చక్కగా 18 అధ్యాయాలు వివరించి చెప్తే అక్కడ వాడు పట్టుకుంది ఏమిటంటే ముక్కు ముక్కెరా, ఈ రెండే పట్టుకున్నాడు. ఇక అనుకున్నాడు, స్వామి కనీసం ఒకసారి ఉచ్చారణనైనా గుర్తించేవరా నువ్వు, చాలా మహానుభావుడు, ఎక్కడో చూసినట్టుందని కూడా అనలేదు పాపం, గుర్తించాడు పర్వాలేదు. అంటే మన జీవితంలో ఆవరణ దోషం, ఆవరణ దోషం అంటే ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకోకపోవడం, ఏది మనకు అవసరం లేదో దాన్ని పట్టుకోవడం. ఇది కూడా ఉంటుంది కథా విభాగంలో, వింటున్న దానిలో ఏది వినాలి. మనం ఉంటే అసలు ఇక్కడ దాకా రా, మనలో మల దోషమే ఉందనుకోండి, అసలు భగవంతుడని, భగవత్ సన్నిధని, భాగవతమని, కృష్ణతత్వమని, భగవద్గీత అని, లేకపోతే ఇంకొక రామాయణం అని మీకు ఆ వాసనే కలగదు. మనం మలాన్ని దాటాం అనుకోవాలి, కానీ విక్షేపం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా కదలికలు ఉంటున్నాయా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా గ్రహించగలుగుతున్నానా లేదా, ఇది చాలా గొప్పది. తర్వాత విక్షేపం కూడా దాటితే అప్పుడు ఆవరణ దోషాలు కలిగిపోతాయి. అంటే ఏది మనకు అవసరమో దాన్నే పట్టుకుంటాం, ఏది మనకు చెప్పలేదో దాన్ని మనం ఏదో. ఎందుకంటే మీరు ఏది విన్నా తత్వ విచారణ చాలా ముఖ్యం. ఒక కథ మనకి భారతంలో కానీ భాగవతంలో కానీ రామాయణంలో కానీ వస్తుందంటే వాడు ఊరికే చెప్పరండి, మహాత్ములు తపస్సు చేసి అక్షరబద్ధమైనటువంటి జ్ఞానాన్ని చక్కగా వాడు శ్లోకాల రూపంలో అందించారు. మరి అటువంటి దానిలో మనకు పనికిరాని దాన్ని వ్రాయరండి వాడు, మనకి కాస్త లోతుగా విచారణ చేస్తే అర్థవంతమయ్యే విధంగా కథల రూపంలో వ్రాస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. అలా వినడమే మన ఆవరణ దోషాన్ని తొలగించడానికి కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ గోపికలు నిన్నటి రోజున స్వామివారి వీరులు చూస్తూ వారి వారిని మైమర్చిపోతున్నారు. ఆ పాపల విహరణములు తీపులు పుట్టింపమలిగి తేకువలేక గోపాల సతులు మక్కువ ఏ పనులను మరచి ఉండి రీక్షణ పరులై. బలరామకృష్ణుల బాల్యక్రీడలు గోపికలకి మధుర మధురంగా కనిపిస్తున్నాయి. అంటే చూడండి, లోకంలో ఏదో ఒక వస్తువు మనకి తల్లి చెమ్మ తెమ్మని చెప్తే బయటికి వెళ్ళిన వాళ్ళం గారడి వాడి విద్యలకు మరిగి అసలు సత్యాన్ని మర్చిపోయినట్టుగా మనం కూడా ప్రపంచంలో ఉండే విషయాలు బాగా పట్టి భగవత్తత్వాన్ని మనం మరుస్తున్నాం. అంటే ఏది మనం తెలుసుకోవాలో దాన్ని వదిలేస్తున్నాం, ఏది మనకు అక్కర్లేదో దాన్ని పట్టుకుంటున్నాం. అందుకనే కుంతీదేవి ఒక మాట అంటుంది భాగవతంలో, నిను చింతించుచు పాడుచు పొగడుచున్ నీ దివ్యా చరిత్రలు వినుచున్ చూతురుగాక లోతులు లోకులు ఇతర అన్వేషంపులు చూతురే ఘన దుర్జన్య పరంపరాహరణ ధర్మంపై మహాయోగి వాగ్విరుతం పైన భవత్పదాప్చైగం విశ్వేశ విశ్వంభరా. ఏమండి, కురుక్షేత్ర రణరంగం అంతా అయిపోయిన తర్వాత నారాయణమూర్తి కుంతీమాత దగ్గరికి వచ్చాడు. అత్తయ్య నీకేం కావాలో వరం కోరుకోమన్నాడు ఆయన. ఆవిడ చెప్పినటువంటి పద్యం అది, నిన్ను చింతించుచు పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చరిత్రలు వినుచున్ చూతురుగాక లోకులు ఇతర అన్వేషంబులన్ చూతురే. కృష్ణ, లోకంలో చెప్పుకోవడానికి చూడడానికి వినడానికి నీకంటే గొప్ప వస్తువు ఉందా అన్నదండి కుంతీమాత. మనమేం చేస్తున్నామంటే పరమాత్మ తప్ప అన్నీ మనకు అవసరమే, పరమాత్మ విషయం తప్ప అన్నీ మనకు కావాలి. ఎందుకంటే మన మనస్సు ఎక్కువ దానిలో పొర్లి పొర్లి వచ్చింది కనుక అవే వాసనలు మనకు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన మహాత్ములు మనకు చెప్పిన విషయం ఏమిటంటే, రోజు ఉతికేటువంటి వస్త్రాన్ని తేలికపరచడం ఉతకడం చాలా తేలిక, కానీ నిరంతరం మసిపాత్ర ఉంటుంది. అది వంటగదిలో పాత్రలు ఎత్తి దించడానికి వాడుతూ ఉంటారు అమ్మగారు. ఒక్కసారి ఆ వస్త్రాన్ని ఉతకడానికి తెచ్చి వేస్తే దాన్ని జిడ్డు వదిలించడం చాలా కష్టం. రోజు ఉతికేదానికి తేలిక, అలా ఎత్తి దించేటువంటి దాన్ని మనం కనుక బాగు చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే దాని మురికి జిడ్డు బాగా పట్టుంటుంది కనుక. అలాగే మన మనస్సు కూడా ఇప్పటి వరకు చాలా విషయాల్లో పొర్లి పొర్లి ఉండడం చేత భగవద్ విషయం వచ్చేటప్పటికి పట్టడం చాలా కష్టం. కానీ ప్రయత్నం చేయాలి. ఏమంటుంది ఆవిడ, నేను చింతించుచు పాడుచు రెండు చెప్పిందండి. మీకు కుదిరితే ఏకాంతంలో కూర్చొని చింతన చేయాలి. మీరు అనుకోవచ్చు, ఏమంటే మాకు భాగవతం చెప్పడానికి రోజు ఎవరు చెప్తారండి, మేము భగవద్గీత వినాలంటే మాకు ఎవరు వినిపిస్తారండి, మాకు రామాయణం తెలియాలంటే ఎవరు వినిపిస్తారండి అంటే, ఇప్పటికి ఏం విన్నారో దాన్ని మననం చేయండి. ఏది విన్నారో దాన్ని మననం చేయండి. పూర్వం భరద్వాజ మహర్షి వారు ఈ వేదాల యొక్క సారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆయన జీవితాంతం తపస్సు చేశారటండి వేద సారాన్ని తెలుసుకోవడానికి. అయితే ఆయన కనిపించింది ఏమిటంటే, ఇంకా పూర్ణంగా తెలుసుకోలేదు, ఇంకా తెలుసుకోవలసింది ఉంది అని అనిపించిందంటే, అనిపించి వెంటనే బ్రహ్మగారి గురించి తపస్సు 100 సంవత్సరాల ఆయుష్ తీసుకున్నాడు బ్రహ్మగారిని అడిగి. సరే, బ్రహ్మగారు 100 సంవత్సరాలు ఇచ్చాడు. మళ్ళీ వేదాన్ని తెలుసుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేశాడు. ఆ 100 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి, ఇంకా వేదసారం తెలుసుకోవలసింది ఉంది అని అనిపించింది ఆయనకి. మళ్ళీ 100 సంవత్సరాలు తపస్సు కూర్చున్నాడు ఆయన. మళ్ళీ బ్రహ్మగారు వచ్చారు, అయ్యా నేను వేదం గురించి పూర్ణంగా తెలుసుకోవాలి, ఇంకొక 100 ఏళ్ళు ఇవ్వండి అన్నాడు. సరే, వేదం తెలుసుకోవడానికే కదా అడిగాడు, ప్రాపంచిక విషయాలు అనుభవించడానికి కాదు కదా. 100 ఇచ్చాడు. మళ్ళీ ఈ 100 కూడా పూర్తయ్యేటప్పటికి ఇంకా తెలుసుకోవాల్సింది ఉందేమో అనిపించి మళ్ళీ తపస్సు కూర్చోబోతున్నాడు. ఈసారి బ్రహ్మగారు తపస్సు అవసరం లేకుండానే వచ్చాడు అక్కడ. ఏమయ్యా ఎందుకోసం తపస్సు చేస్తున్నామని అడిగాడు బ్రహ్మగారు. అదేమిటి స్వామి, వేద సంపూర్ణంగా వేదాధ్యయనాన్ని వేదార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ నా ఆయుష్యంతా దానికే ధారపోశాను స్వామి, ఇంకా తెలుసుకోవాల్సింది ఉందేమో అందుకని తెలుసుకోవడానికి తపస్సు చేస్తున్నాను. ఒకసారి బ్రహ్మగారు చెప్పారు, అబ్బాయి నువ్వు కళ్ళు మూసుకో అన్నాడు. కళ్ళు మూసుకున్నాడు. ఏం కనపడుతుంది నీకు అని అడిగాడు. ఓ 4 కొండలు కనపడుతున్నాయి స్వామి. ఆ 4 కొండలు ఏమిటి? ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణాలు, 4 వేదాలు. ఈ 4 కొండలు కనబడుతున్నాయి కదా, ఇంకా పరిశీలించి చూడు, జాగ్రత్తగా చూడు. మన వాళ్ళు అంటారు జూమ్ చేసి చూడండి నేనున్నానంటారు ఫోటోల్లో. ఎక్కడో చీర కనబడుతూ ఉంటుందే ఆ చీర కొంగు, ఎక్కడో పెళ్లి ఫోటోల్లో ఆ వంకాయ చీర నాదేనంటారు. ముఖం కనపడదు, ఆ చీర పట్టుకుంటారు, ఆ చీరను అదే అంటారు, జూమ్ చేసి చూడండి అంటారు. అలాగే ఇంకా కాస్త దగ్గరగా చూడు, పరిశీలించి చూడు అన్నాడు భరద్వాజుల వారు. ఆయన పరిశీలిస్తే అందులో నుంచి ఒక కాస్త గుప్పెళ్ళు లేచి కనపడుతున్నాయి. గుప్పెడు కొండల్లో నుంచి పిడికిళ్ళు కనపడుతున్నాయి. ఈ పిడికిళ్ళను చూశాడు ఆయన, బ్రహ్మగారితో చెప్పాడు, నేను పిడికిళ్ళు చూస్తున్నానండి, ఓ మూడు పిడికిళ్ళు కనపడుతున్నాయి నాకు అన్నాడు. అబ్బాయి, ఇప్పటిదాకా నువ్వు 300 సంవత్సరాల్లో తెలుసుకుంది మూడు పిడికిళ్ళంతా, అసలు తెలుసుకోవలసింది మూడు కొండలంతా, ఇప్పుడు నీకు ఎంత ఆయుష్ కావాలో చెప్పు ఇచ్చేసి వెళ్ళిపోతాను అన్నాడు. మాటి మాటికి నువ్వు తపస్సు చేయటం నేను రావడం ఎందుకు దండగా, ఒక్కసారి అడుగు. ఈ పిడికిళ్ళను అంచనా వేసి కొండలు ఎప్పటికి పూర్తి చేయగలుగుతావు ఒక్కసారి అడిగాను. భరద్వాజుని నమస్కారం పెట్టేశాడు. 300 ఏళ్ళు తపస్సు చేస్తే ఏమండి మూడు పిడికిళ్ళ జ్ఞానం తెలుసుకున్నారట. అందుకే అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పచ్చకాలో బహువచ్చ విఘ్న యత్సారభూతం తదుపాసితవ్యం హంసోయరా క్షీరమివాంబు మిశ్రాహ. ఉత్తర గీతలో అర్జునుడికి కృష్ణుడు చెప్పినటువంటి శ్లోకం అండి. పాండవ గీత అని ఒక గీత ఉంది తెలిసినా మీకు, ఉత్తర గీత. మనకు భగవద్గీత 700 శ్లోకాలు తెలుసు. భగవద్గీత పూర్తయిన తర్వాత మళ్ళీ అర్జునుడు వారు అడిగారు కృష్ణుణ్ణి, బావా ఆ రోజు నేను పూర్ణంగా వినలేకపోయాను, మరలా చెప్పు బావా అన్నాడు. అయ్యా, వినడానికి నీకు కాస్త సమయం కుదరొచ్చేమో కానీ చెప్పడానికి నాకు అంత సమయం లేదు, కుదించి చెప్తాను వినమని ఉత్తర గీత చెప్పాడు. అందుకే మహాత్ములు చెప్పేటప్పుడు ఒళ్ళంతా చెవులు చేసుకొని వినాలి, ఎందుకంటే ఒకసారి చెప్పిన మాట మళ్ళీ రాదండి. ఓసారి జార విడుచుకున్న తర్వాత మళ్ళా ఏమండి నేను మళ్ళీ పోగు చేసుకుంటానండి, ఇందాకేదో చెప్పారు నాకు మళ్ళీ చెప్పండి అంటే అది వల్ల ఏ పని కాదు, కృష్ణుడు అంతటి వాడు అన్నాడు. ఆ ఫ్లో వేరు వేరు బాబా, నేను చెప్పిన విధానం అంతా వేరు, ఇప్పుడు అంత చెప్పలేను కాబట్టి ఉత్తర గీత చెప్తున్నాను, ఇప్పుడైనా జాగ్రత్తగా విను అన్నాడు. ఆ ఉత్తర గీతలో చెప్పిన శ్లోకం అది, అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పచ్చకాలో బహువచ్చ విఘ్న యత్సారభూతం తదుపాసితవ్యం హంసో ఏదా క్షీరమివాంబు మిశ్రాహ. వేదాలు శాస్త్రాలు వెంట పరిగెత్తి నేర్చుకుందాం అనుకుంటే అది అనంతంగా ఉంది బావా అన్నాడు. మరి నీ ఆయుష ఎప్పుడు పోతుందో తెలియదు, అల్పచ్చకాలో ఇప్పుడు ఇక్కడ మనకు కనపడ్డవాడు రేపొద్దున కనపడతాడో లేదో నమ్మకం ఉండదు, ఇంకో గంట తర్వాత ఆ వ్యక్తి ఉంటాడో ఉండాడో నమ్మకం ఉండదు. ప్రతి శ్వాస మనకు ఆఖరి శ్వాసే, శ్వాసని నమ్మడానికి కూడా వీల్లేదు. కాబట్టి ఎప్పుడు ఏ ప్రాణాలు పుట్టుకుమంటాయో తెలియదు, అందువల్ల దీన్ని నమ్మడానికి వీలేదు ఈ జీవితాన్ని. అల్పచ్చకాలో బహువచ్చే విఘ్న, ఇంకా కలికాలంలో భగవత్ సంబంధమైనటువంటి వాటి వైపుకు మనస్సు పెడితే కలి పురుషుడు ఏదో ఒక రూపంలో వచ్చి కూర్చుంటాడు. ఏమన్నా మనవుడు రూపంలోనో మనవరాల రూపంలోనో ఏమమ్మా భాగవతానికి రాలేదంటే మా మనవుడు రానివ్వలేదండి, మా మనవరాలు రానివ్వలేదండి. మనం ఎక్కడైతే మనకు మమకారం ఉంటుందో దాని రూపంలోనే కలి పురుషుడు వస్తాడు. మన మమకారమే వాడు వేసుకునే ముసుగు, మన మమకార రూపంలోనే వస్తాడు వాడు. ఏది దారి వస్తూ ఉంటే ఏదో కనబడుతుంది ఆగిపోతాం, వాడు ఆ వేషం వేసుకొస్తాడు అంతే. అందుకని అక్కడ మనం బహువచ్చ విఘ్న, ఎన్నో విఘ్నాలు, యత్ సారభూతం తదుపాసితవ్యం, మనం ఏం చేయాలి దాని సారం తీసుకోవాలి, ఎసెన్స్ తీసుకోవాలి. హంసో యదా క్షీరం ఇవాంబు మిశ్రాహ, ఏం తీసుకోవాలి అంటే హంస ఎలాగైతే క్షీరము నీరము రెండు కలిసి ఉంటే క్షీరాన్ని త్రోలి నీరమును వదిలేస్తుందో, అలాగే మనం కూడా శాస్త్రాల్లో ఉండే రహస్యాల్లో తత్వాన్ని గుర్తించి మిగతా వాటిని వదిలేయాలి. అలా తెలుసుకున్నప్పుడే మనకు నిజమైనటువంటి చిత్తశాంతి లభిస్తుంది. అందుకని మొట్టమొదటిది చింతన చెప్పిందండి. ఈ చింతనకి ఇద్దరు ముగ్గురు అవసరం లేదు. వాళ్ళు రాలేదండి అందుకని నేను భజన మానేశాను, వాళ్ళు రాలేదండి నేను పారాయణం మానేశాను. ఒక్కళ్ళు గుర్తుని చేసుకోండి, పారాయణానికి ఎవరు అడ్డం మనకి? పారాయణానికి 10 మంది రావాలా? మనలోకి మన ప్రయాణానికి ఎవరు రావాలి? రేపు రోజున మన ప్రయాణానికి నా మనవడు వస్తే పోతాను, నా కొడుకు వస్తే పోతానంటున్నావా? ఏమండి బిర్ర బెగదీసి కట్టి మరీ నలుగురు మోసుకెళ్ళి అవతల పడేస్తాడు ఈ కట్టెని, అక్కడ ఎవరో తోడు రాడు మళ్ళాను. కాబట్టి నీ చింతించుచు చింతనకి ఇంకొక తోడు ఎందుకండి? ఏకాంతం ద్వైతవర్జితే అన్నారు. ఏకాంతానికి ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే రెండు ఉండవు అక్కడ. ఏకాంతం ద్వైతవర్జితే, రెండు అనేది ఇక్కడ ఉండదు, అదే ఏకాంతం. ఏకాంతం ఏం చేస్తుంది అంటే సాధకుణ్ణి జ్ఞానిని చేస్తుంది, ఇంద్రియలో నుండి ప్రపంచంలో పడేస్తుంది. ఏకాంతం కూడా చాలా మంచిది చాలా చెడ్డది, మనం ఎలా వినియోగించుకుంటున్నాం అనేది మన ఆలోచనని బట్టి ఉంటుందన్నమాట. అందుకని నిన్ను చింతించు. రెండవది నిన్ను పొగడచ్చు పాడుచు. ఏమండి బాగా మైకులు పెట్టి హార్మోనియం పెట్టి చక్కగా తాళం పెట్టి మీరు పాడతారా అంటే ఏమో ఆ పాట 10 మందికి కష్టంగా ఉంటే ఎవర్రా పాడేది ఆపమనండి అంటే అనొచ్చుగాక. నువ్వు ఏకాంతంలో ఒక్కడిగా కూర్చొని పాడుకుంటున్నావు అనుకో, ఎవరండి నిన్ను ఆపగలిగేది?
నీ పాటకి ఎవరండి అడ్డం? చక్కగా పాడుకో భగవంతుడి గురించి. పొగడుచు, ఎవరో వ్యక్తిని పొగడాలంటే పదాలు వెతుక్కోవాలి, భగవంతుడిని పొగడాలంటే పదాలు వెతుక్కోవాల్సిన అవసరం ఏముంది? ప్రపంచంలో ఉన్న లీలలు మొత్తం ఆయన ద్వారానే జరుగుతున్నాయి. మనకి ఇంకొక వ్యక్తిని పొగడాలంటే, ఇప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చారండి ఉపన్యాసానికి, ఆయన మనకు కొత్త, వెంటనే ఏం చేస్తాం, అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ తల్లిదండ్రులు ఎవరు, సభకు పరిచయం చేయాలి కదా, మీ పరిచయ వాక్యాలు చెప్పండి అని అడుగుతామండి. భగవంతుడిని ఎవరైనా అడుగుతారా? రామచంద్రమూర్తిని, రామచంద్రమూర్తిని నువ్వేం చేశావో చెప్పాయి అని అడుగుతారా? కృష్ణుడిని, అయ్యా నువ్వేం చేశావని అడుగుతారా? ఎందుకని అక్కడ ఆయన్ని పొగడడానికి మళ్ళీ పరిచయం అక్కర్లేదు, ఆయనకు పరిచయం అక్కర్లేదు. అందుకని అటువంటి వ్యక్తిని పొగడడానికి నీకు పదాలు సరిపోవు అసలు. అక్కడ తడబడబడాల్సిన అవసరం లేదు, వెతుక్కోవలసిన అవసరం అంతకంటే లేదు. అందుకని పొగిడేది ఎవరిని పొగడాలి? నేను పొగడొచ్చు. ఒక మొట్టమొదటిది చింతించండి, రెండవది పాడండి, మూడవది పొగడండి. నీ దివ్య చరిత్రములు వినుచు. అయ్యో నాకు చింతన అంటే ఏంటో తెలియదండి, పాడడం కూడా రాదండి, పొగడడం అంటే తెలియదండి, వినడవచ్చు కదా. ఇక్కడ కుంటీదేవి చెప్తుంది, నీకు చింతన రాదు, పొగడడం రాదు, పాడడం రాదు, వినడవచ్చు కదా. అది చిట్ట చివరికి అదైనా చెయ్యండి. నీ దివ్య చరిత్రములు వినుచు చూతురుగాక లోకులు ఇతర అద్వేషంబులను చూతురే. ఇక్కడ పరమాత్మ యొక్క వైభవం ఎలాంటిదంటేనండి, మనం చక్కగా ఆయన గురించి చదువుతూ ఉంటే మన ముందర ఒక స్క్రీన్ మీద చలనచిత్రం ఎలా కదిలి పెడుతుందో భగవత్ తత్వం కూడా అలా కదిలి పెడుతుందండి మన ముందర. మన పూజ్య మాతాజీ వారు కులశేఖర మహారాజు గురించి ఎక్కువ మనకి చక్కగా అమ్మ ముకుందమాల ప్రతిసారి వారి దివ్య బోధామృతంలో ఆ స్వామివారిని తలుచుకోకుండా ఉండలేరు అమ్మ కులశేఖర మహారాజు గారు. అటువంటి మహారాజు గారు ఆయనకి ఏమి లేక రంగనాథుడి చరణాన్ని ఆశ్రయించాడు. ఆయన చక్కగా ఆయన యొక్క లీలలు ఆయనకి ఎలాగా కళ్ళ ముందు కనబడుతోంది రామాయణం మనకు అమ్మ ఒకసారి వారి బోధామృతంలో తెలియజేశాడు. కులశేఖర మహారాజు గారి దగ్గర రామాయణం చెప్పాలంటే జాగ్రత్తగా చెప్పాలి, ఎందుకని ఆయన రామాయణంలో లీనమైపోతాడు. రాముడికి ఎక్కడైనా ఆపద జరిగిందంటే తాను వెళ్ళి ముందు ఆ ఆపదకు అడ్డుపడాలి, నా ప్రాణమైనా ఇచ్చి రామచంద్రమూర్తికి ఆపద రాకుండా చూడాలి, జాగ్రత్తగా రామాయణం చెప్పాలని ఆయనతో చెప్తే కొంతమంది అక్కడికి వెళ్ళి ఆ రామచంద్రమూర్తి వనవాస ఘట్టంలో సీతాపహరణ ఘట్టాన్ని వివరిస్తూ రావణాసురుడు వచ్చాడు అమ్మని తీసుకెడుతున్నాడు అనేటువంటి పదం చెప్పగానే వెంటనే కులశేఖర మహారాజు తన సైన్యాన్ని సమాయత్తం చేశాడు. అయ్యయ్యో అక్కడ రావణాసురుడు మారీచుడిని పంపించాడు, మారీచుడేమో ఆ రామచంద్రమూర్తి ఆ సీతమ్మ వారిని హృదయాన్ని అక్కడ తన యందు లగ్నమయ్యేట్టు చేసుకున్నాడు. అమ్మేమో తెలియక పాపం రాముడిని పంపించేసింది. రాముడి తర్వాత లక్ష్మణుడు కూడా ఒంటరిగా అమ్మవారిని వదిలిపెట్టి వెళుతున్నాడు. మనందరం సమాయత్తమై ఇప్పుడు రావణాసురుడు రాబోతున్నాడు, మనందరం కలిసి మన రామచంద్రమూర్తి వారి ఇల్లాన్ని మనం కాపాడుకోవాలి, పదండి అని సైన్యాన్ని సమాయత్తం చేయిస్తే వెంటనే అక్కడ ఇంకొక పండితుడు వచ్చి, అయ్యా మీరు వెళ్ళవలసిన అవసరం లేదు, చక్కగా రాముడు వారధి కట్టాడు, రావణ సంహారం జరిగిపోయింది, ప్రజలంతా ఆనందంగా అయోధ్యలో నివసిస్తున్నారు, ఇక మీరు ఆ ఏది ప్రయత్నం విరమించండి అనగానే, అంటే చూడండి కథ వింటూ ఆయన కథని ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఇప్పుడు త్రేతాయుగం తనకి వేరుగా ఉందా? త్రేతాయుగం తనకు వేరుగా లేదు, తను రామదర్శనం చేశాడు, అక్కడ అమ్మ దర్శనం చేశాడు, రాబోతున్న ముప్పుని గమనించి తన ప్రాణం సైతం అడ్డుపెట్టడానికి ప్రయత్నం చేశాడు అక్కడ. అంటే ఇక్కడ ఏమవుతుంది, నువ్వు మనస్సు పెట్టి భగవంతుడి యొక్క చరిత్ర వింటే అది నీకు కళ్ళలో అలా తిరుగుతుందండి. మనం మనస్సు పెట్టి వింటే ఆ దృశ్యం కనబడడానికి అవకాశం ఉంది. అందుకనే కనీసం నిద్రపోయేటప్పుడు ఏమండి పాముల గురించి, దొంగతనాల గురించి, దెయ్యాల గురించి మాట్లాడుకోవద్దు అంటారు మన పెద్దాడు. రాత్రి కూడా పక్క మీద మన పిల్లలు పడుకుంటూ ఉంటే వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఏదో రాక్షసుల గురించో దెయ్యాల గురించో మాట్లాడుతుంటే మనం ఏమంటాం, పడుకోబోయేటప్పుడు ఏమిట్రా మాటలు పడుకోండి అంటాం. ఎందుకంటాం, ఇప్పుడు వాడు కనుక అదే వ్యవహారంతో నిద్రలోకి జారుకుంటే వాడికి మధ్యరాత్రి అదే కళ్ళలోకి వస్తుంది, దాంతో వాడు జబ్బు పడతాడు, వాడికి ఇబ్బంది వస్తుంది. అదే ఒక భగవత్తత్వానో భగవంతుడి గురించో భగవన్నామాన్నో వాడు అనుకుంటూ పడుకున్నాడు అనుకోండి, వాడికి మేలు చేకూరుతుంది, వాడికి అటువంటి పేడకలలు రాకుండా వాడి జీవితం బాగుపడుతుంది. అంటే మనం ఏది విచారణ చేస్తూ ఉంటామో దాన్ని అనుభవించగలిగినటువంటి శక్తి స్థూలంతో చేసింది సూక్ష్మంలో నీకు జ్ఞాపకానికి వస్తుంది. స్థూల శరీరంతో చేసేటప్పుడే జాగ్రత్తగా పనులు చేయాలి. నువ్వు స్థూల శరీరంతో పగల దగ్గర నుంచి పడుకోబోయేంత వరకు ఏ పని చేస్తావో నీకు సూక్ష్మ శరీరంలో అంటే నువ్వు నిద్రపోయేటప్పుడు కూడా అదే అనుభవంలోకి వస్తుంది. ఏమండి, జనాన్ని తోసే పని దగ్గర ఉన్నవాడు నిద్రలో కలరిస్తూ ఉంటాడు, జరగండి 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 అంటూ ఉంటాడు. ఎందుకు వచ్చింది వాడికి ఈ ప్రారంభం అంటే పగలంతా జనాన్ని తోసే ఉద్యోగం కదా, నిద్రలో కూడా అదే తోస్తూ ఉంటాడు వాడు. పగలంతా ఏం చేశాడో రాత్రి కూడా అదే చేస్తాడు. అందుకని కనీసం మనం నిద్రకు ఉపక్రమించేటప్పుడైనా భగవంతుడి యొక్క చరిత్రను వింటున్నామా? నీ దివ్య చరిత్రలు వింటున్ చూతులుగాక లోకులు ఇతర అన్వేషంబులను చూతురే. ఒకసారి ఆయన చూసిన తర్వాత ఇంకో వైపు తల తిప్పాలనిపిస్తుందా అండి? ఘనతుర్జన్మ పరంపరాహరణ ధర్మం పైన మహాయోగి వాగ్వినుతం పైన భగవత్పాదాబ్జయుగము విశ్వేశ విశ్వంబరా. ఎంతోమంది మహాత్ములు ఈ ఏది ఎన్నో జన్మల పరంపరల చేత చుట్టబడి 83,99,999 జన్మలెత్తి ఈ జన్మల పుణ్య ఫలితంగా ఒక మహాజన్మైన మహాపురుషుడిగా లేకపోతే ఒక మనిషిగా జన్మనెత్తి ఈ విషయాన్ని ఎవడు దాచుకుంటాడయ్యా? ఈ జన్మని సద్వినియోగం చేసుకుంటాడు వాడే యోగి, వాడే మహానుభావుడు మహాత్ముడు. కాబట్టి అటువంటి వాళ్ళు నీ పాదములు కాక ఇంకోటి ఎలా కోరతారు అని అమ్మ కుంతీదేవి చెప్పినటువంటి పద్యం అది. ఇక్కడ భాగవతంలో అదే విషయాన్ని మనకు పోతనామాత్రుడు వారు చెప్తున్నారు. ఆ పాపల విహరణము అంటే పరమాత్మ యొక్క నడక ఈ గోపికలకి మధురంగా కనిపిస్తున్నాయట. వారు ఆ మాధుర్యాన్ని మరిగి అన్ని పనులు మర్చిపోయి ఆ క్రీడల్ని మక్కువతో వీక్షిస్తూ ఉండిపోయారు. మనకి మాతాజీ వారు వారి బోధామృతంలో ఒక ప్రశ్న వేశారండి ఒకసారి, అబ్బాయి మీకు అమృతం బాగా గ్లాసు నిండుగా పోసిపెట్టారనుకో మీరు ఎక్కడ ఉండి తాగుతారు అని ప్రశ్నించారు మన అమ్మ పూజ్య మాతాజీ వారు. మనం అనుకున్నాం గ్లాసులో పడితే చచ్చిపోతుంది కదా ఏయ్యా, కాబట్టి అందరు ఏమనుకుంటారంటే ఒడ్డు నుండి తాగుతుందండి అన్నారు. అప్పుడు అమ్మ ఏం చెప్పారు, అది అమృతం రా, అమృతం లోపల మాత్రం మునిగితేనే లోపల పడ్డా చావం, కాబట్టి అది పైన ఉండి తాగినా అది అమృతమే, నువ్వు లోపలికి మునిగినా అమృతమే, బయట మునిగితే చస్తావు ఇక్కడ మునకపోతే చస్తావన్న రామకృష్ణానంద స్వామి వారు చెప్పిన మాట. బయట ప్రపంచంలో మునిగితే చస్తావు, భాగవతంలో మునకపోతే చస్తావు. అందుకని మహాత్ములు పట్టుబట్టి మనల్ని భాగవతాంబుతంలో ముంచుతారు. ఎందుకని ఇక్కడ నీకు భగవదనుభవం కలుగుతుంది, భాగవతానుభవం కలుగుతుంది. అందుకని ఆ పాపల విహరణములు తీపులు పుట్టింపమరిగి తేగువలేక గోపాల సతులు మక్కువ ఏ పనులను మరిచి ఉండి వీక్షణ పరులయ్యి. ఇక ఇంకో పనిజోలి వెళ్ళలేదండి గోపిక, ఎందుకని ఇంకో పనిజోలి పెడితే అది కర్మై కూర్చుంది. ఆ కర్మ మిగిలిందనుకోండి జన్మై కూర్చుంది, జన్మకొచ్చామనుకోండి మళ్ళీ సంసారమై కూర్చుంది, సంసారం వచ్చిందనుకోండి అది బంధమై కూర్చుంది, బంధం వచ్చిందనుకోండి మళ్ళీ జన్మై కూర్చుంది. అందుకని ఏ కర్మ చేయడం వల్ల అది అకర్మ అయ్యి మన బంధాన్ని తొలగిస్తోందో ఇది కర్మలో అకర్మ. అంటే ప్రాపంచిక విషయాలు వినడం కర్మ, ఈ భాగవతం వినడం కూడా కర్మే, కానీ ప్రాపంచిక విషయం కర్మ బంధానికి గురి చేస్తే మన భాగవత శ్రవణం అనే ఈ కర్మ మన కర్మబంధాన్ని తొలగించి ఇక్కడ అకర్మ చేయిస్తుంది మన చేత, కర్మ లేకుండా కర్మ రహితం చేసేస్తుంది మనకి. వినడం వింటున్నాయి అక్కడ, ప్రాపంచికంలో విషయాలు వింటున్నాం భాగవతం వింటున్నాం, మరి ప్రాపంచికంలో అది బంధనం అవుతుంది ఇక్కడ భాగవతం వింటే అది మోక్ష కారణం అవుతుంది. రెండూ కర్మే, కానీ ఒకటేమో కర్మలో అకర్మ, ఇంకోటి కర్మలో ఇంకా బహుకర్మ పెద్ద కర్మ అన్నమాట. కాబట్టి అక్కడ చక్కగా ఈ గోపికలు ఇంకో పని మానేశారు. ఇక్కడ ఇంకో రహస్యం చెప్పారండి ఏకనాథ మహారాజు వారు. భాగవతాన్ని చెప్తూ ఒక విషయాన్ని చెప్పారు. పూర్వం ఇప్పుడు చూడండి, మీరు పెళ్ళిళ్ళలో చూస్తారో చూడరో పెళ్లి కూతురుని వేడుకగా ఈ భుజాల మీద ఎక్కించుకొని ఈ మేనమామలు వీళ్ళు ఉంటారు కదండి ఉత్సాహంగా కాస్త భారం మోయగలిగిన వాళ్ళు, ఈ మేలుని సంరక్షణ చేసిన వాళ్ళండి మేనమామలంటే. కాస్త స్త్రీమూర్తిలో కలిగేటువంటి మార్పులకి అనుగుణంగా అక్కడ ప్రపంచం యొక్క దృష్టి ఈ స్త్రీమూర్తి మీద పడకుండా ఆవిడ మేలుని సంరక్షణ చేయడానికి వస్త్రం ఇచ్చేవాడు మేనమామ. అలాగే ఈ తల్లిని తీసుకెళ్ళి ఒకళ్ళకి ఇంటికి అప్పచెప్పాలంటే మేనమామలు తీసుకెడుతూ ఉంటారు కదా. అలాగే మన అమ్మకి మన రుక్మిణి అమ్మవారికి అందరూ మేనమామలే, అందుకని ప్రతి వాళ్ళు ఎత్తుకుంటున్నారండి రుక్మిణి అమ్మవారిని. ఎంతసేపు ఎత్తుకుంటారండి లక్ష్మిని, ఎంతసేపు ఎత్తుకుంటారు బరువే అమ్మ ఇలా ఎత్తుకొని మోస్తుంటే కొంతమందికి బరువు అయిపోయిందండి. బరువు అయితే ఈవిడ దిగితే బాగుండు అనుకుంటున్నారట అమ్మవారిని. కానీ అమ్మ అంత తొందరగా దిగుతుందా, ఎక్కడం తొందరగా ఎక్కుతుందండి, దిగడం అంత తొందరగా దిగదు లక్ష్మి కదా. అమ్మ ఎక్కడం తొందరగా ఎక్కుతుంది, దిగడం తొందరగా దిగదండి. చాలా కష్టం అమ్మని దించడం. అందుకని మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ దించడానికి వీళ్ళు బరువు అయిపోతుంటే దిగితే బాగుండు దిగితే బాగుండు అనుకుంటే వీళ్ళు పాపం మొయ్యలేకపోతున్నారట అమ్మని. ఈ లోపల నారాయణుడు వాళ్ళ అవస్థని గమనించి ఓ చూపు ఇలా చూశాడటండి కృష్ణయ్య. వెంటనే దిగిపోయిందండి అమ్మవారు. అంటే ఏమిటి దానిలో ఉన్న అంతరార్థం అంటే, లక్ష్మి ఒంటరిగా వచ్చిందంటే నీ నెత్తికెక్కి నిన్ను ముంచుతుంది. లక్ష్మి ఒంటరిగా వస్తే ఆవిడ వాహనం గుడ్లగోబండి. అమ్మవారి వాహనం ఏమిటి? గుడ్లగోబ. లక్ష్మీ అమ్మవారి వాహనం గుడ్లగోబ. గుడ్లగోబ ఎందుకు వస్తుంది? కళ్ళు కనపడివ్వకుండా చేస్తుంది. ధనానికిండే లక్షణం ఏమిటంటే, ధనం ఒక్కటే వచ్చిందనుకోండి వాడు కళ్ళు కనపడనివ్వడు. నారాయణుడితో వచ్చిందనుకోండి గరుడుని ఎక్కి వస్తుంది అమ్మ. నారాయణుడితో వస్తే ఎలా వస్తుంది? గరుడు. గరుడము, గరుడు అంటే అర్థమేమిటి? వేదం, జ్ఞానం. జ్ఞానంతో కూడిన లక్ష్మి నీకు ఆనందాన్ని ఇస్తుంది. అదే ఒంటరిగా ఉన్న లక్ష్మి నీ కళ్ళు కనపడనివ్వకుండా నీ నెత్తికెక్కి కూర్చుంటుంది. ఆ ఎవరి చూపుతో ఆవిడ దిగిపోతుంది? నారాయణుడి చూపుతో దిగిపోతుంది. అంటే జ్ఞానదర్శనం కాగానే అహం తొలగిపోతుంది. అహం తొలగడమే జ్ఞానం కలిగింది అనడానికి గుర్తండి. రోగం తగ్గిందనడానికి అర్థమేమిటి? ఏమండి, నాకు అతడు ఇచ్చిన కళ్ళతోడు భలే కనిపిస్తుందండి, అంతకుముందు ఇద్దరు కనిపించేవాడు ఇప్పుడు నలుగురు కనిపిస్తున్నారు అన్నాడట వాడు. పెట్టిన తర్వాత నలుగురు కనపడితే రోగం తగ్గినట్ట పెరిగినట్ట. పెట్టకముందు ఇద్దరు వచ్చారట, కనపడ్డారట. కళ్ళతోడు పెట్టకముందు ఇద్దరు కనపడ్డారట, పెట్టిన తర్వాత నలుగురు వచ్చారట. ఇప్పుడు రోగం తగ్గినట్ట పెరిగినట్ట చెప్పండి, పెరిగినట్టు కదా. కాబట్టి ఇద్దరు ఒకటైతే అంతకుముందు ఇద్దరు కనపడేవాడండి, ఇప్పుడు ఒక్కడొక్కడిగానే కనపడుతున్నాడంటే డాక్టర్ గారి మంచివాడని అర్థం. అదే కదా, ఇప్పుడు ఇద్దరు నలుగురైతే వీడి రోగం పెరిగిందని అర్థం. అలాగే మనకి ఒక అహం తొలగగలిగితేనే మనలో భాగవత తత్వం పెరిగినట్టు. మనలో గుణాలు ఉంటాయండి, గుణం ఉంది కాబట్టి జన్మ వచ్చిందండి. గుణం లేకపోతే జన్మ రాదు. మనం పూర్ణ సాత్వికులమై గొప్ప వాళ్ళమైతే దేవజన్మలోకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఇక్కడ మానవ జన్మకు వచ్చేవాళ్ళం కాదు మనం. మానవ జన్మకి ఎందుకు వచ్చాం? మిశ్రమ కర్మలు చేసాం మనం. సగం ఆ కర్మలు ఉన్నాయి, సగం ఈ కర్మలు ఉన్నాయి. దైవీ గుణాలు ఉన్నాయి, ఆసురీ గుణాలు ఉన్నాయి. ఈ రెండు మిశ్రమం చేశాం కాబట్టి మధ్యలోకి వచ్చాం మనం. ఇది మధ్య జన్మ. ఇప్పుడు దీంతో చేయకూడని కర్మలు చేస్తే క్రిందికి వెళ్ళిపోతావు, లేదు ఇంకా సాత్వికమైన గుణంతో పెంచుకుంటే ఊర్ధ్వానికి పెడతావు, దైవీ గుణానికి పెడతావు. ఇప్పుడు ఇది వారధి. ఇది నీకు భగవంతుడు ఇచ్చిన అవకాశం. క్రింద పడడానికి పైకి వెళ్ళడానికి ఒక అవకాశం ఇచ్చాడు పరమాత్మ. కాబట్టి ఎలా వినియోగించుకుంటే నీ జీవితం సార్థకమవుతుందో మనకు చక్కగా తెలియచేశాడు. అందుకని ఇక్కడ గోపికలు చక్కగా ఆయన పనులు చూస్తూ, ఆయన గురించి వింటూ, ఆయనని తమ దృక్కులలో తమ కళ్ళలో నిలుపుకొని ఇతర పనులు చేయడం మానుకున్నారు. వారల్ కృష్ణ చరిత్రల్ చదువగా, వర్ణింపగా, పాడగా, ఆ రావంబు సుధారస ప్రతిమమై వీణుల దూరంబై నేనంతట ప్రారంభించింది విష్ణు సేవ ఇతర ప్రారంభ సేవాదురుండనై. భాగవతంలో నారదుడు చెప్పిన మాట. నారదుడు దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చాతుర్మాసం వ్రతం చేస్తున్న మహాత్ముల దగ్గర ఆయనకి పనికి కుదిరించినప్పుడు ఆయన చేసిన పని ఏమిటండి? వాళ్ళకు వండి పెడుతున్నాడు, చెవులు మాత్రం భగవంతుడి కథ పైన పెట్టాడు. కర్మ మానలేదు, శ్రవణం మానలేదు. ఇక్కడ ఈ పనిని సాకుగా చూపించి కృష్ణ చరిత్రకు అడ్డం పెట్టలేదండి ఆయన. పనిని సానుకూలం చేసి కృష్ణ చరిత్రను విన్నాడు ఆయన. అంటే వాళ్ళకు అన్నం వండడం మానలేదు, కర్మ చేశాడు. కట్టెలు తెచ్చాడు, ఒయ్యిలో పెట్టాడు, కుండ పెట్టాడు, నీళ్లు పోశాడు, బియ్యం పెట్టాడు, అన్నం వండాడు. ఎప్పుడు దించాలో అప్పుడు దించాడు, వాళ్ళకు వండి వడ్డించాడు. కానీ కృష్ణ చరిత్రను మాత్రం మానలేదు. అంటే చూడండి, కర్మ చెయ్యండి. నారదుడు చేశాడు కదా, నలుగురు మహాత్ములకు వండి పెట్టాడు, నలుగురు మహాత్ములకు వండి పెట్టాడు. అలా వండి పెడుతూ కూడా ఆయన భాగవతానికి ఆయనకి అడ్డు రాలేదండి. కర్మ అడ్డు కాలేదు ఆయనకి భాగవత శ్రవణానికి. వెంటనే ఎప్పుడైతే శ్రవణం చేస్తున్నాడో ఆయన అనుకున్నాడు, ఇక నేటి కర్మంతా వదిలించేటువంటి ఏకైక మార్గం భాగవత శ్రవణమే. దేహం వచ్చినందుకు కర్మ చేయాలి, మానవ జన్మ వచ్చినందుకు భాగవతం వినాలి. వెంటనే దేహం వచ్చింది, కర్మ చేశాడు, శ్రవణ అవకాశం కలిగింది, భాగవతం విన్నాడు, జన్మ పరిపూర్ణమైంది, బ్రహ్మ మానస పుత్రుడిగా పుట్టాడు. మరి జన్మరాహిత్యం కలగదా శ్రవణానికి? కలుగుతుందా కలగదా అనడానికి ఎవరండి ఎవిడెన్స్? సాక్ష్యం. మనం సాక్ష్యం లేదు ఏది నమ్మమండి. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న కష్టం రాగానే అమ్మ లలితా సహస్రనామం చేసుకోవాలగానే ఏమండి ఎవరైనా చేసి ముక్తి పొందారా? ముందు వారి వివరాలు చెప్పండి. ముందుగా అటువంటి వాళ్ళు భీమరంలో ఉన్నారా? వాళ్ళ అడ్రస్తో సహా నాకు మెసేజ్ చేయండి, నేను వాళ్ళని కనుక్కున్న తర్వాత మొదలెడతాను. ఎవిడెన్స్ కావాలండి. ఎవిడెన్స్ లేకపోతే ఏ పని చేయం. అందుకని మహాత్ములు ఫలశ్రుతి కూడా పెట్టారండి, మన బుద్ధి తెలిసి మనం ఇలాంటి వాళ్ళమని తెలిసే భగవద్గీత చదివితే గీతామహత్యం పెట్టారు, విష్ణు సహస్రనామం చదివితే ఉత్తరపీఠకు పెట్టారు, లలితా సహస్రనామం చెప్తే మళ్ళీ దానికి ఫలశ్రుతి పెట్టారు, అలాగే హనుమాన్ చాలీస చదివితే దానికి ఫలశ్రుతి పెట్టారు. ఎందుకని, మనం ఎలాంటి బుద్ధులతో కోరికలతో పూజ చేస్తామో ఆయనకు కూడా తెలుసు, భగవంతుడికి కూడా తెలుసు, కోరిక లేకపోతే వీడు దేవుడి దగ్గర కూడా రాడు. అందుకని ఆ కోరిక తీరాలి అంటే ఏదో ఫలశ్రుతి ఉండాలి. కనుక మనకి రోగాతో ముచ్చేత ఏ రోగాద్బద్ధో ముచ్చేత బంధన భయాన్ ముచ్చేత మీతస్తు ముచ్చేతాబన్న పద రోగాతో ముచ్చేత ఏ రోగాత్ అబ్బాయికి జబ్బు వచ్చిందా అయితే నీ రోగం పోతుందిరా. మీరు అనొచ్చు మాకే జబ్బు లేదని, అందరం జబ్బు ఉంటేనే ఈ భూలోకానికి వచ్చామండి. అసలు పుట్టడమే పెద్ద జబ్బు, అసలు వచ్చామంటేనే పెద్ద జబ్బు అండి. కాబట్టి వచ్చామంటే భవరోగం ఇది, కాబట్టి ఎవరు రోగం లేదని అనకండి. మీకు బీపీలు షుగర్లు ఇవే లేకపోతే లేకపోవచ్చు కాక, అసలు రావడం అనే ఒక రోగం ఉంది మనకి, భవరోగం. కాబట్టి ఇది పోతుంది. రోగాలతో ముచ్చేతే రోగాలు బద్ధో ముచ్చేత బంధనాత్, మీకు విముక్తి కలుగుతుంది బంధనంలో నుంచి అని విష్ణు సహస్రనామం చెప్తుంది. ఏమండి నన్ను ఎవరు కట్టేయలేదండి, నా మనవుడు నాకు స్వేచ్ఛ ఇచ్చారండి, మా అబ్బాయి కూడా పది అంతస్తుల్లో ఎక్కడ తిరిగినా కానీ నాన్న నీకు నెలకు లక్ష రూపాయలు ఇస్తాను నాన్న, నాకు బంధన విముక్తిని చేసి నాకు ఎక్కడ బంధనం లేదండి అనుకుంటున్నారేమో. బంధాలు కనపడని సంఖ్యలు కోలుడు ఉన్నాయి మనకి. ఇది పుత్రులు విడిపించేది కాదు, మనవుళ్ళు విడిపించేది కాదు, జన్మజన్మలకు వచ్చి అట్టు పెట్టుకునేటువంటి బంధాలు బోలుడు ఉన్నాయి. బంధో ముచ్చ బంధాత్ ముచ్చేత బంధనాత్, రోగాత్తో ముచ్చేదే రోగాత్ బద్ధో ముచ్చేత బంధనాత్ భయాన్ ముచ్చేత పీతస్తు. మీరు అనొచ్చు నాకే భయం లేదండి, నేను ఒక్కడిని 12 లేచి మా వీధి దగ్గర నుంచి బస్ స్టాండ్ దాకా నడిచిపోతానని మీరు అంటున్నారేమో. మృత్యు భయం ఉందా లేదా అని అడిగింది భాగవతం. చస్తాననే భయం ఉందా లేదా? భయాన్ ముచ్చేత పీతస్తు ముచ్చేత ఆపన్న ఆపద. ఎవడైతే నాకు ఆపద ఉంది భయం ఉందనుకుంటున్నాడో అలాంటి వాడు వాటన్నింటి నుంచి తొలగింపబడతాడని విష్ణు సహస్రనామం చెప్పింది కదా. అలాగే ఇక్కడ మనకు భాగవతంలో కూడా చక్కగా చెప్పారండి, హరివార్తలు ఎరుగు వారికి హరిపదములు తలచువారి కనవరతంబునన్, హరికథలు వినడి వారికి మరణాగత మోహ సంభ్రమము లేదు అనగా. మరి రామకృష్ణ స్వామి వారు ఎప్పుడూ చెప్పేవారండి ఈ పద్యం, హరివార్తలెరుగు వారికి. ఉదయం లేవగానే మనకు జబ్బు ఉందండి, ఈరోజు ఏమిటి వార్త? పూర్వకాలం అడుగుతూ ఉండేవాడు ఏమిటి ఆ పేపర్లో వార్తలో, ఇప్పుడేమంటున్నారు వాట్సాప్లో మెసేజ్లు ఏంటి అని అడుగుతున్నారు. ఇదే రోగం మొత్తానికి, వ్యవహారం అయితే మారింది కానీ అలవాటు మారలేదు. ఇప్పుడు అడుగుతున్నాం కదా, ఏదైనా రాగానే టీవీలోనో దేనిలోనో చూస్తున్నాం కదా, కానీ ఏది ఎరగాలి మనం? హరివార్తలెరుగు వారికి, భగవంతుడి గురించి ఎరుగట, ఎరుగుట అంటే పరమాత్మ యొక్క ఉనికిని అనుభవించడం అండి. ఇది రోజు వార్తే, ఏ రోజు ఆ రోజు కొత్తగానే ఉంటుంది భగవత్ విషయం. అంటే మన పెళ్లి క్యాసెట్ మనం రోజు చూడాలంటే విసుకండి, మొదట్లో ఎంత బాగా చూస్తారండి పెరిగి పెళ్లి క్యాసెట్ అరిగిపోయిందాకా చూస్తారు. ఇప్పుడు పొరపాటున ఎవరైనా వచ్చి ఏం మీ పెళ్లి క్యాసెట్ పెడతారంటే ఏం చూస్తారు, రోజు అదే చూసి చూసి బోర్ కొట్టేసింది. మన పెళ్లి క్యాసెట్ మనకు విసుగు, మన కొడుకుతో ఎంతసేపు చూస్తాం చెప్పండి, రోజు అవే ముఖాలు అవే చీరలు, ఏమైనా కొత్తవి వస్తాయా? రావు కదా, ఎప్పుడో ఒకసారి విసుగే. కానీ విసుగు లేనిదేమిటి? భగవద్ విషయం, హరివార్తలు ఎరుగు వారికి. పరమాత్మ గురించి వినండి అయ్యా, ఆయన గురించి వింటూ ఉండే రోజు కొత్త కొత్తగా ఉంటుంది. ఇంకోటేంటి, హరిపదములు తలచువారి కనవరతంబున్, హరిపదములు తలచువారి. ఇప్పుడు హరిపదం చూడాలంటే మీరు ఎక్కడికి పోవాలండి? విష్ణుగా పోవాలా? భగవంతుడి పాదం చూడాలంటే ఎక్కడికి పోవాలి మీరు? అవునండి, తిరుమతి కొండపైన ఉంటాయట పెద్ద పెద్ద పాదాలు, అక్కడికి పోతే కనబడతాయట. అక్కడి దాకా కూడా వెళ్ళక్కర్లేదయా. భూపాదౌ యస్య నాభిః వియన సురనిల చంద్ర సూర్యౌ చ నేత్రే. విష్ణు సహస్రనామం ఏం చెప్పింది? భూమి మొత్తం ఆయన పాదం అని చెప్పింది. ఇప్పుడు ఆయన పాదం లేని చోటు చూపించండి చూద్దాం. భూపాదౌ, ఈ భూమి మొత్తం ఆయన పాదం అంటండి. ఇప్పుడు ఆయన పాదం ఎక్కడ లేదని మనం చెప్తాం. ఇప్పుడు భగవంతుని పాదం చూడాలంటే మనం తిరపతక్కాలా? కొండెక్క చివరి దాకా పోతే కానీ పరమాత్మ పాదం మనకు కనపడదా? అంటే భీష్ముడి మాట మీద మనకు నమ్మకం లేదా? భీష్ముడు చెప్పింది అబద్ధమా? ఒక పాదంతో భగవంతుడు నారాయణ ఉంటే ఒక్క అడుగుతో భూమిని కొలిచాడన్న వామన చరిత్ర అబద్ధమా? అంటే విశ్వాసం లేదక్కడ. కదంటే తల ఊపుతున్నామే కానీ విశ్వాసానికి వచ్చేటప్పటికి జారిపోతున్నాం. వామన చరిత్ర వింటుంటే బుర్రలు బాగా ఊపేస్తున్నాం, ఓహో ఒక పాదంతో భూమి అంతా కొలిచాడంటే వామనమూర్తి ఎంత గొప్ప అవతారమో అంటున్నాం. కానీ ఇక్కడ మొత్తం పాదమే ఉందయ్యా, నువ్వు పాదం దర్శనం చేయడానికి ఎక్కడికో వెళ్ళలేదంటే ఇదెంత ట్రాష్, అబద్ధం. నేను ఆ తిరుపతి కొండ మీద చూసిందే పాదం అంటాడు వీడు. మరి భీష్ముడు అబద్ధం చెప్తున్నాడా? లేదే, భూపాదౌ యస్య నాభిః. మరి ఆకాశం, ఆకాశం ఏమైంది? ఆయన బొట్టు. ఆకాశం ఆయన బొట్టు అండి. ఆకాశం అంతం కాదండి, అనంతంలో ఒక భాగం అంతే. మనమేమనుకుంటున్నామంటే ఆకాశం చివరిది అంటున్నాం. కాదు కాదు, ఆకాశానికి పైన ఇంకా దేహం ఉంది పరమాత్మ. చెప్పింది విష్ణు సహస్రనామం. ఆకాశం ఆయన బొడ్డయ్య, ఆ సూర్యచంద్రుడు ఆయన కళ్ళు, దిక్కులు ఆయనకు చెవులు. చెప్పింది భూపాదౌ యశనాభిహి వీరసురనిలహ చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశాశిరోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తేయమక్తిహి. కాబట్టి విష్ణు సహస్రనామంలో పరమాత్మ రూపం ఇంత విరాట రూపమైంది. మరి హరిపదములు తలచువారి కనవరతంబునన్. ఇప్పుడు హరిపదం తలచడానికి మనం ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలి అంటే, కూర్చున్నదే హరిపాదం గుర్తుపెట్టుకో. రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, ఏమంటే దేవుడు ఎక్కడున్నాడు అని ఒక ఆయన అడిగాడట. చెప్పులేసుకొని స్వామివారి ఇట్లాగా పెడుతూ ఉంటే ఎప్పుడు కూడా మహాత్ములని అడిగేవాళ్ళు ఎక్కువ అండి, ఆచరించేవాళ్ళు తక్కువ. అడిగేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కనపడతారు, ఆచరించేవారే దొరకడం లేదు. రామకృష్ణానంద స్వామి వారు అదే అంటారు, సందేహాలు కలిగిన వాడు బోడు కనిపిస్తున్నారే కానీ దేహాభిమానం వదిలిన వాడు అక్కడ కనిపించట్లేదు అన్నాడు ఆయన. సందేహాలు అడిగేవాడు బోడు మంది, ఏమండి దీపం వీటి పక్కకు ఉండాలండి, ఏ మూలకు తిరిగి ఉండాలండి, ఏ నూనె పోయాలండి, ఎన్ని ఒత్తులు వేయాలండి. అసలు ముందు ఆ పని చేయడానికి ఉద్యుక్తుడై మనసు పెట్టేవాడు దొరకడం కష్టమైపోతుంటే, ఏదో బుద్ధి బుట్టి దీపం పెడదామనే బుద్ధి రాగానే రెండు పెట్టాలా మూడు పెట్టాలా, అది తూర్పుకుండాలా, దాని ముఖం ఎట్టుండాలి, ఇన్ని బయలుదేరతాయి. చెడ్డ పని చేయడానికి కూడా ఇలాగే ఆలోచిస్తున్నావా? చెడ్డ పని చేయడానికి ఏం ఆలోచన ఉండదు, రాగానే చేసేయడమే అంతే. మరి మంచి పని చేయడానికి వస్తే అన్ని ప్రశ్నలే. సందేహాలు ఉన్నవాడు బోర్డు మంది కనబడుతున్నారు, దేహాభిమానం లేనివాడు ఎవడప్పుడు ఉన్నాడు వాడికి నమస్కారం చేస్తానన్నాడు అండి రామకృష్ణ స్వామి. హరిపదములు తలచు వారి కనబరతంబునన్. ఇప్పుడు హరిపదాలు ఎక్కడున్నాయి? అంతటా ఉన్నది ఆయనే. వెంటనే రామకృష్ణ స్వామి వారు చెప్పారు, అబ్బాయి నువ్వు ముందు చెప్పులు తీసి నిలబడు, నువ్వు ఉన్న చోట దేవుడు ఉన్నాడు అన్నాడు. చెప్పులేసుకుని వచ్చి నిలబడ్డావు, తీసి నిలబడు, ఉన్నాడు అక్కడ దేవుడు. అసలు వారు తప్ప ఇంకో వస్తువు లేదు, నమ్మి నేను చెప్తున్నాను, వినకపోతే నీ కర్మ అన్నాడు స్వామి. అంతే, మహాత్ములు చెప్పడం వరకే. కర్మ ప్రారంభవశుడైనటువంటి వాడికి మహాత్ములు వచనాలు వినడండి, వాడు వింటాడు కానీ చెవిదాకే చేరుస్తాడు, మళ్ళీ బయటకు దురిపేస్తాడు. అది పని చేయదది. పిల్లవాడికి మందు వేస్తారండి తల్లిదండ్రులు, ఒక టాబ్లెట్, వాడు మనకంటే తెలివైన వాడు నాలుగు కింద పెట్టేస్తాడు. వెంటనే తల్లి నమ్మదు, ఒరే నాలుగు తెరిచి చూపించరా నోరు, వాడు నాలుగుని గట్టిగా బిగించి నోరు తెరుస్తాడు. కృష్ణుడు తెరిచి బిడ్డ కనపడదు, బయటికి పోయి ఉమ్మేస్తాడు. రోగం ఎందుకు తగ్గుతుంది? తల్లి ముందు నాటకాలాడిన వాడికి రోగం తగ్గుతుందా? భగవంతుడి ముందు నాటకాలాడిన వాడికి కూడా సంసారం పోదంతే. తల్లి ముందు నాటకాలాడిన వాడికి రోగం ఎలా తగ్గదో, భగవంతుడి ముందు నాటక భక్తి చేసిన వాడికి కూడా సంసారం పోదు. నాలుగు కింద వెళ్ళబెట్టుకున్న వాడు సామెతే సంసారం ఉంటుంది. దేవుడి దగ్గర పోతాడు, ముందు కొట్టుకుంటాడు, సంసారం ఎక్కడికి పోదు, వెనకాల వస్తుంది మళ్ళా. ఎందుకంటే ఆయన ముందే నాటకం ఆడుతున్నావు కదా, వాడు జగన్నాటక సూత్రధారి. ఆయన ముందే నువ్వు నాటకం మొదలెట్టావంటే నువ్వెంత తెలివి తక్కువ వాడి చెప్పండి. కాబట్టి హరిపదములు తలచు వారి కనబరతంబునన్. నిరంతరం తలచండి హరిపదములు. ఆయన లేని చోటు లేదు, ఉన్న చోటే పారాయణం చేసుకోండి, ఉన్న చోటే నమస్కారం చేసుకోండి, ఉన్న దిక్కుకే పరమాత్మకు నమస్కారం చేసుకోండి. దిశశ్చ నారాయణః, విదిశశ్చ నారాయణః, ఊర్ధ్వంశ నారాయణః, అధశ్చ నారాయణః. ఉపనిషత్తులో ఏం చెప్పాయి? దిక్కుల్లో ఉన్నది వాడే, ఇదిక్కుల్లో ఉన్నది వాడే, పైన ఉన్నది వాడే, కింద ఉన్నది వాడే, అంతర్బహిర్చ తత్సర్వం వ్యాప్యం నారాయణ స్థిత. వేదమాత చెప్పింది అంతటా ఉన్నవాడు అతడే. మరి అటువంటి వాడికి హరికథలు వినడి వారికి, ఇప్పుడు ఇతడి గురించి చెప్పుకుంటే ఎన్ని రోజులు చెప్పుకుంటే తీరుతుందండి? కొంతమంది అంటారు మా తాతగారి చరిత్ర అండి చెబితే తీరదంటాడు. ఎన్నాళ్ళు బ్రతికాడు మీ తాత అంటే 87 బ్రతికాడు. 87 వాడి చరిత్ర చెబితే తీరకపోతే యుగాలు దాటి ఉన్నవాడు వాడే, వాడి చరిత్ర ఎన్నాళ్ళు చెప్తే తీరుతుంది చెప్పండి? మీరు అంటారు కదా మా తాతగారి చరిత్ర అండి చెబితే తీరదంటాడు, చెబితే తీరదు. ఒకనాడికి పోయాడు, ఆయనకి ఎక్స్పైరీ డేట్ ఉంది, బర్త్ డేట్ ఉంది, ఎక్స్పైర్డ్ ఉంది. రెండు ఉన్నవాడి చరిత్ర తీరకపోతే ఆయన అనంతుడు. నా అంతం నా మధ్యం నా పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. మరి వాడి చరిత్ర ఎంత చెప్తే తీరుతుంది చెప్పండి? అసలు తీరనివే వాడు. కాబట్టి అక్కడ హరికథలు వినడి వారికి మరణాగత మోహ సంభ్రమము లేదు అనఘా. అనఘా అంటే పాపం లేనివాడు, అఘము అంటే పాపం, అనఘుడు అంటే ఎవరు పాపం లేనివాడు. పాపము లేనివాడికి ఉండే లక్షణం ఏమిటంటే మరణ భయం లేదన్నాడు. మరణాగత మోహ సంభ్రమము. దేహం పడిపోతుందనే బాధ లేదండి, ఎలాగో ఎక్కడో చూడవి పడిపోయేదే, పడిపోయేదానికోసం పడిపోతుందనే భయం దేనికి? ఎప్పుడోసారి పడిపోతుందనేది గ్యారంటీ. ఆ పడిపోయేదానికోసం మళ్ళీ దానికోసం నేను బాధపడ్డం ఎందుకు? అది ఎంత రక్షించినా ఉండేది కాదు కదా, అది వెళ్ళిపోయేదే. మరణాగత మోహ సంభ్రమము లేదు అనగా, కాబట్టి నిరంతరం ఆయన గురించి ఆలోచిస్తున్నారు గోపికలు కూడా. అప్పుడు ఆ బలరామకృష్ణులు చక్కగా తల్లులు జాగ్రత్తతో పెంచుతూ వచ్చారు. వాళ్ళు చూడండి, గోళ్ళు ద్వారలు కొమ్ములు ఉన్న జంతువుల దగ్గర నుండి, నీళ్లు నిప్పు ముళ్ళు మొదలైన వాటి నుండి ఆయనకు ప్రమాదం రాకుండా జాగ్రత్త పడుతూ మేము రక్షిస్తున్నాం అని అనుకున్నారు. పరమాత్మ కూడా మన భావనను అంగీకరిస్తాడు. మన భావనను అంగీకరించేవాడే భగవంతుడు. ఏమండి ఆయనకు వస్త్రం ఇచ్చి, ఏమండి ఈరోజు నేను ఇచ్చిన పంచగట్టారండి బాబుజీ వారికి, మొన్న నేను శ్రావణ మాసంలో పెట్టిన చీర అమ్మిప్పుడు కట్టుకున్నారండి అంటారు. నిజానికి వారే కట్టుకోదలిస్తే నీ ఆస్తులు అమ్మితే సరిపోతాయా? ఒకసారి ఆలోచించండి, మనం ఇద్దామనే బయలుదేరామండి, ఇద్దామని బయలుదేరితే మన ఆస్తులు సరిపోతాయా? ఎందుకని, కనిపించే ఈ అడుగుల శరీరం కాదు గురుదేవుడు అంటే, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్లోకంలో చెప్తున్నారు కదా, అఖండ మండలాకారం. ఏమండి మహావస్త్రం కొంటే ఎంత అవుతుందండి? ఎంత అవుతుంది మీరు చేరుకుంటే? 10,000లో కొంటారా, 20,000లో కొంటారా, 100,000 రూపాయల్లో కొంటారు కదా. ఆ 100,000 రూపాయలు 2,00,000 చేరో ఎంతలో అండి? అది ఒంటికి సరిపడే ఎంత? ఒళ్ళంటే ఎంత అండి? 6 అడుగులు అనుకుందాం. 6 అడుగులు చీర ఇంత రేట్ అయితే ఏమండి ప్రపంచం మొత్తం వారి శరీరమేనట. ఇప్పుడు ఎన్ని చీరలు కనపడితే, ఎన్ని చీరలు కలిపి కుడితే ప్రపంచం అంత చీర అవుతుంది చెప్పండి? అంత చీర ఇవ్వాలంటే మన ఆస్తులు సరిపోతాయా? మరి మనమేం చేస్తున్నాం? మన చీర ఇచ్చింది కాక ఆ చీరలో కూడా చెప్పుకుంటున్నాం, నేను ఇచ్చిన పంచే కట్టారు బాబుజీకి, నేను ఇచ్చిన చీరే కట్టుకున్నారు మాతాజీ గారు. ఎంత అజ్ఞానంలో ఉన్నామండి, ఎంత అజ్ఞానం! అదే పరమాత్మ చెప్తున్నారు. వీళ్ళు పాపం దాన్ని కూడా అంగీకరిస్తారంటండి, పర్వాలేదు, ఇంకా గుర్తు చేస్తారు కూడా, ఇదిగో నువ్వు ఇచ్చిన చీర కట్టుకున్నాను చూసావా అని కళ్ళతో సైగ చేస్తారు మాతాజీ గారు. మనం అనుకుంటాం నేను ఇచ్చింది ఎవరికి తెలియలే నన్ను అన్నారు. అది మన అజ్ఞానం, మనలో భావనే ఆవిడ దాకా తెలిసిపోతుంది. మన వాసన బయలుదేరుతుంది, గురుదేవుడికి తెలిసిపోతుంది. ఓహో ఇప్పుడు నేను చెప్పాలి కాబోలు అనిపిస్తుంది అమ్మకి, వెంటనే అంటారు నువ్వు ఇచ్చిందే కట్టుకున్నానని ఇలా చూపించి కళ్ళు ఎగరేస్తారు. మనం అక్కడ అల్లంటే ఎత్తి కూర్చుంటాం, ఏదే బృందావనం పైన ఉన్నారు చూడండి బాబుజీ స్వరూపం, ఆ స్వరూపానికి ఇంకా ఎగిరి కూర్చుంటాం మనం అక్కడ. అంటే ఎంత జ్ఞానమో అది అనిపిస్తుంది, కానీ దాన్ని కూడా అంగీకరిస్తారండి. ఎందుకని, ఆ జ్ఞానం కూడా నా వలనే కలిగింది కదా, నీకు తొలగించేవాడిని నేనే. సమర్థుడైనటువంటి డాక్టర్ దగ్గరికి వ్యాధి పెంచుకొని పోతే మాత్రం నష్టమేమిటి చెప్పండి? సమర్థుడైన డాక్టర్ గారి దగ్గరికి వ్యాధి పెరిగిన వాడు వెళ్ళాడండి, ఏమంటాడు? నువ్వు నా దగ్గరికి వచ్చావా, నేను సమర్థుణ్ణి, నీకేం పర్వాలేదు, నేను తగ్గిస్తానంటాడు. ఆఫ్టర్ ఈ దేహానికి వచ్చిన జబ్బుని తగ్గించే డాక్టర్ని నమ్ముతున్నామే కానీ అసలు ఈ దేహమే లేకుండా విదేహముక్తిని కలిగించే గురుదేవుల దగ్గర ఇంకెంత నమ్మకంతో ఉండాలి మనం? అది మనకు కావాలి. అందుకనే ఇక్కడ మనకు చక్కగా చెప్తున్నారు, వాళ్ళకండి రక్షణ చేస్తున్నావు అంటున్నారటండి, కానీ పరమాత్మ అన్నాడట నిజమే, మీరు రక్షిస్తున్నారు కనుకనే నేను బ్రతుకుతున్నాను అన్నట్టుగా ఆయన కూడా అంగీకరిస్తున్నాడండి. ఇంత సౌలభ్యం ఎక్కడ దొరుకుతుందండి మనకి? ఇంకో దగ్గర దొరుకుతుందా? ఇంత కష్టపడి కొడుకుని పెంచితే రేపు అన్నం పెట్టకపోతే ఏమి రానో అది పెట్టవు, నిన్ను కన్నది దేనికి రా అంటే వాడు అంటాడు, నా కోసం కన్నారా, నేను కనమంటే కన్నారా అంటాడు సొంత కొడుకే. అంటున్నారా అనలేదా? వింటున్నావా వినడం లేదా? వాడు తిన్నది మన సొమ్ము, వాడు పంచుకుంది మన రక్తం, వాడు ఇంత వాడయ్యింది మన దేహాన్ని వాడు పంచుకోబట్టి తల్లి దేహాన్ని, మన రక్తాన్ని పంచుకున్నాడు, తల్లి దేహాన్ని పంచుకున్నాడు, తల్లి చెట్ట చివరి ఆ శ్వాస ఇది అన్నప్పటికీ కూడా ఆవిడ భరించి జన్మిచ్చింది కాబట్టి వాడు లోకంలోకి వచ్చాడు. వాడేమంటున్నాడు, మీ సుఖం కోసంగా అన్నారు, నా కోసంగా అన్నారా అంటాడు వాడు. మాట పడుతున్నావా లేదా? కానీ ఇక్కడ పరమాత్మ అంటున్నాడు, పోనీలేరా నీ భావన అది కదా, పర్వాలేదు నువ్వు రక్షణ చేశానని అనుకుందాం లే అంటాడటండి. అంత సౌలభ్యం ఆడ దగ్గర ఉంటుందండి, దేవుడి దగ్గర కాక. కొడుకు దగ్గర కూడా లేదు అంత సౌలభ్యం, కూతురు దగ్గర కూడా లేదు అంత సౌలభ్యం, అల్లుళ్ళ దగ్గర మనవరాళ్ళ దగ్గర ఎక్కడా ఉండదండి అంత సౌలభ్యం. ఒక భగవంతుడి దగ్గర మనకు లభిస్తుంది, అది ఆయన మనకు అందించేటువంటి గొప్ప వరం. వీళ్ళు అనుకుంటున్నారట నేనే కాపాడాను, ఆ ముళ్ళు గుచ్చుకోకుండా కృష్ణుడు నడుస్తుంటే ఆ ముళ్ళు నేనే తీశాను, నేనే తీశాను. ఆయన అంటాడు, ఒరే నేను నీ లోపల ఉండి నేను చూపించబట్టేరా, ముందు కూడా నీకు తెలిసింది, ఆ స్పృహించిన వాళ్ళేమని నేను కదా, పోనీలే పాపం నువ్వు తీసావు కదా, మంచి అడిగిరా భలే మంచి పని చేసావురా నాన్న అని నా భుజం తరుస్తాడట. వాడికి ఒక ఇంత గర్వం, నేను తీశాను. అలాగే ఏదో దూడ కుమ్మబోతోంది కృష్ణయ్యని వీడి మడపెట్టుకుని దూడని యువతలకి లాగాడు. వెంటనే పెద్ద ఆయన అనుకునేవాడు, ఈ రోజున కృష్ణుడికి దూడ పోటు నుంచి కాపాడిన వాడిని నేను. ఈయన అనుకుంటాడు, పోనీలేరాను ఉన్నావు కాబట్టి నేను బతికాను, నువ్వు లేకపోతే నేను ఏమైపోదును. అంగీకరిస్తున్నాడండి, అంగీకరిస్తున్నాడు కాబట్టి మన పూజలు కూడా చెల్లుతున్నాయి దేవుడి దగ్గర, అంగీకరిస్తున్నాడు కాబట్టి మన నైవేద్యాలు కూడా చెల్లుతున్నాయి దేవుడి దగ్గర. ప్రతీదీ కూడా ఆయన అంగీకరిస్తున్నాడండి, ఒప్పుకుంటున్నాడు, ప్రతీదాన్ని ఆయన తీసుకుంటున్నాడు, రిసీవ్ చేసుకుంటున్నాడు. అందుకని ఇలాగా చక్కగా వాళ్ళు ఈ ఋతువులకు తగినట్టుగా రక్షించుకుంటూ వస్తున్నట్టుగా అనుకుంటున్నారు. అంటే మంచి ఎండాకాలంలో చల్లని విద్యామరలు పెట్టి వీచేవాడు, బాగా వర్షం పడుతుంటే గొడుగు తెచ్చి కృష్ణయ్యకు గొడుగు పట్టేవాడు, బాగా చలికాలం వస్తే ఉన్ని దుస్తులు తెచ్చి ఆయనకి శరీరానికి రక్షణ చేసేవాడు. కానీ ఈ ఋతువులన్నీ ఎవరి మహిమ అండి, ఎవరి అనుగ్రహం అండి? పరమాత్మ యొక్క అనుగ్రహం. ఒక కాలంలో సుఖం, ఒక కాలంలో దుఃఖం. ఏమండి ఇప్పుడు అందరూ ఏసీ వేసుకుంటున్నారా వేసుకోవట్లేదా? వేసుకుంటున్నావా? ఎండ ఎట్లా ఉంటుంది బయట? బ్రహ్మాండం ఉంటుంది కదా. ఇదే పని డిసెంబర్లో చేస్తారా మీరు? ఏసీ వేసుకుంటారా? ఎందుకు వేసుకోరు? ఏసీలు ఒకటే కదా, చలి ఒకటే కదా, ఎందుకు వేసుకోరు? బయట చలి లోపల చలి, చచ్చిపోతారండి బాబు. ఏ 20 నెలలు పెట్టి పడుకున్నారంటే గడ్డగట్టిపోతారు కట్టే ఏ చలికాలంలో. కానీ ఇప్పుడు అది లేకపోతే బ్రతకలేం మనం. ఎందుకని? ఋతువులు, ఋతువులలో మార్పు ఎవరి అనుగ్రహం అండి? ఆయన అనుగ్రహం, ఆయన ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ మనకు కలుగుతున్నాయి ప్రపంచికంగా ప్రకృతికంగా. వీటన్నింటి నుంచి రక్షణ మేం చేస్తున్నాం అని అనుకున్నారు గోపికలు. పర్వాలేదయ్యా, మీరున్నారు కాబట్టి నేనున్నాను అని స్వామి అంగీకరించాడటండి. అలాగా వీళ్ళు ఆనందంగా కాలం గడిపేటువంటి ఆ సమయంలో స్వామి చక్కగా పెరిగి పెద్దవాడవుతున్నటువంటి అక్కడ కృష్ణుడు రోజు రోజుకి నడవడం మాట్లాడటం నేర్చుకుంటున్నాడు. తన ఈడు గోప బాలుడు తమ కొలుగుక రాము కూడి తనుగుంగలుచు తనుగమనంపులు కృష్ణుడు తను మధ్యలు మెచ్చ నీల తను రుచి మెరసెన్. పరీక్షిత్ మహారాజా, ఈ బాలకృష్ణుడు బలరాముడితో పాటు చిన్న చిన్న అడుగులతో ఆడుకుంటూ ఉంటే తన ఈడు కలిగిన గోప బాలుడు ఈయన చుట్టూ ఆడుకునేవారే. ఏమండి భగవంతుడు పుష్పం లాంటి వాడు, మధ్య బొడ్డు లాంటి వాడు పరమాత్మ అయితే చుట్టూ ఉన్న రేకుల్లాంటి వాళ్ళు ఈ గోప బాలకులు అనేవాడు. స్వామి పద్మాకారంలో కూర్చుంటాడు, పద్మాకారంలో కూర్చుంటాడు పరమాత్మ, చుట్టూ ఉన్న రేకులు ఎవరు? గోపికలు, గోపబాలకులు. ఇప్పుడు మనకు ఒక పుష్పం చూస్తే కృష్ణుడు గుర్తుకు రావాలండి. స్వామి బొడ్డు మీరై ఉన్నారు, రేకులు మేమై ఉన్నాం. బొడ్డుని అట్టి పెట్టుకున్నంత వరకే ఈ రేఖకి స్వభవం అందం. ఒక్కసారి బొడ్డుని వీడిందా రేఖకి అందం ఎక్కడది? ఈ రేఖలు ఇలా ఉండి ఉన్నాయంటే బొడ్డు ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి అందం వచ్చింది. రేకు స్వతంత్రించి నేను ఒక్కదాన్ని అందంగా ఉన్నాననుకుంటున్నారని తను విడబడిపోయింది అనుకోండి, ఏమండి బొడ్డుని వీడిన రేకును ఎవరైనా ప్రేమిస్తారా? అది గాలి వస్తే పట్టుకుపోతుంది. బొడ్డును ఆశ్రయించి ఉన్న పుష్పం అది నిలబడి ఉంటుంది. అంటే ఈ సౌందర్యానికి కారణమేమిటి? ఆశ్రయించి ఉన్న పరమాత్మే. మనం దేహాన్ని చూస్తున్నామే కానీ దేహం ఎవరి వల్ల నిలిచి ఉందో మర్చిపోతున్నాం. అలాగే ఇక్కడ స్వామి చక్కగా మధ్య కూర్చునేవాడు, వీళ్ళందరినీ చుట్టూ కూర్చోబెట్టుకునేవాడు. ఇప్పుడు ఆయన అనేవాడు, నేను మీకు నాయకుణ్ణి, మీరందరూ పరిపాలింపబడేవాడు. పరమాత్మ గతి భర్త ప్రభు సాక్షి, భగవద్గీతలో స్వామి చెప్పాడు, నేనే భర్తని, నేనే ప్రభువుని, నేనే సాక్షిని, నేనే మీరందరూ చేరవలసిన గమ్యాన్ని. భగవద్గీతలో చెప్పాడా లేదా? ఇక్కడ ఎవరు ప్రభు అయి ఉన్నాడు, ఎవరు గతి అయి ఉన్నాడు? ఆయనే గతి. ఎందుకు? భర్త ఇందరు జీవుని భరిస్తున్నాడండి ఆయన. భర్త అంటే అర్థమేంటి? మూడు ముళ్ళు వేసిన వారని కాదండి అక్కడ అర్థం. లోకంలో ఒక ఆయన ఊరికెళ్ళాడట, ఊరికెడితే ఏమేం కావాలో మొత్తానికి నెల నెలకి సరిపడా భారీకి ఇచ్చి వచ్చాడటండి. వస్తే పక్కింటి ఆవిడ అన్నదట, ఏది అన్నయ్య గారు లేనట్టున్నారే అంటే వెంటనే ఆవిడ అందట, తినేవాడు కనబడడం లేదు కానీ తినిపించేవాడు మాత్రం ఇంట్లోనే ఉన్నాడు అందట. ఎంత అద్భుతమైన అర్థమో చూడండి. ఏమండి మనకి తిండికి కారణమైన వాడు కనిపించడం లేదు కానీ దీని అరుగుదలకు కారణమైన వాడు లోపలే ఉన్నాడు. ఇది ఎంత అర్థం అండి? అంటే పరమాత్మ ఎల్లప్పుడూ మనల్ని విడిచిపెట్టకుండా ఉన్నాడు. విడిచిపెట్టకుండా ఉండేవాడు ఆయన అక్కడే. ప్రపంచంలో అన్నీ ఆయన తరువాతే వచ్చాయి. అసలు ముందు ప్రాణం అంటూ ఉంటేనే తల్లి తండ్రి పాలు స్తన్యం ఇవన్నీ తెలిసాయండి. పుట్టగా జీవం లేదనుకోండి, మనకి తల్లి 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 తెలుస్తుందా, తల్లి పాలు తెలుస్తున్నాయా, లేకపోతే నాకు ఆస్తిపాస్తులు తెలుస్తున్నాయా, ఏముండడం వల్ల ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి, నా లోపల ప్రాణం ఉండి, ప్రాణం ఉన్న తర్వాత చక్కగా ఇంద్రియాలు పనిచేసి, తర్వాత జ్ఞాపక శక్తిగా లోపల పరమాత్మ నిలిచి ఉండి, ఈవిడ నా తల్లి, ఇతను నా తండ్రి, వీడు నా తోడబుట్టిన వాళ్ళు, ఈ గుర్తు ఎరగడానికి కారణమైన వాడు ఒకడు ఉన్నాడు లోపల, వాడుండబట్టే ఇవన్నింటికి విలువ. ఆయన ఒక్కడు పక్కగా తప్పుకుంటే నాకు ఎంత ఆస్తి ఉంటేనే, ఎంతమంది బంధువులు ఉంటేనే. అందుకని స్వామి చక్కగా నేను ప్రభువుని అని చెప్తున్నాడు. గతి భర్త ప్రభు సాక్షి. పైగా ఇంకొక లక్షణం ఉంది ఆయనకి, సాక్షి. సాక్షి అంటే అర్థమేమిటి, ఏ పక్షానికి చెందకుండా సత్యాన్ని చెప్పేవాడే సాక్షి అండి. ఆయన ఏ పక్షానికి చెందకూడదు. ఇప్పుడు కోర్టులో కూడా సాక్ష్యం తీసుకెళ్తే ఏమంటారు, అబ్బాయి నువ్వు అతనికి ఏమవుతావు, ఇతనికి ఏమవుతావు అని అడుగుతారే. నేను ఈయనకి దగ్గర బంధువుని అన్నాడు అనుకోండి, సాక్ష్యం చెల్లదంటారు. ఎందుకని, నువ్వు ఒక బంధానికి దగ్గరగా ఉన్నావు కనుక. అంటే ఏ పక్షానికి చెందకూడదు. రెండవది ఏమిటి, ఒకరి పక్కన ఉండి నిలబడే మాట్లాడేటువంటి లక్షణం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి గుణం కావాలి. అది సాక్షికి ఉంటుందండి, పరమాత్మ సాక్షి. స్వపరభేదాలు లేనివాడండి పరమాత్మ. ఎవరికి ఏది బాలో వాళ్ళకి ఇస్తాడంతే. అందుకే నిన్న మనం చెప్పుకున్నాం, అర్జునుడు అడిగాడు, బావా నా వాళ్ళు కూడా నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారంటే అసలు నువ్వు కూడా రావాల్సింది నా నోట్లోకి, ఎందుకంటే నువ్వు వచ్చింది కూడా నాలో నుంచి, అన్నీ వెళ్ళేది నాలోకే. అంటే ఇక్కడ విరాట్ రూపంలో ఆయనకు వీళ్ళు వాడనే భేదం లేదండి, అసలు లేదు ఆయనకి. ఆయనకి ఎప్పుడు కూడా ద్వైతం లేదు, రెండనేది వంటిది లేదు. వాళ్ళకు కావలసింది తీర్చాడంటే పరమాత్మ. అంతేగాని వ్యతిరేకం ఎక్కడా చూపించలేదు ఆయన. హిరణ్యకశ్యపుడు వీళ్ళని కూడా చూడండి, వాళ్ళు ఏది కోరుకున్నారో అది ఇచ్చాడే, కానీ వాళ్ళని చంపుదామనే ఉద్దేశం కాదు పరమాత్మకి. వాళ్ళు ఏం కోరుకున్నారో అలా చేశాడు. ఇది వాళ్ళ కోరిక ప్రకారమే జరుగుతోంది. అలాగే పరమాత్మ కూడా నమే ద్వేషోస్తి న ప్రియః, నేను ద్వేషించదగ్గవాడు లేడు, ప్రేమించదగ్గవాడు లేడు. నాకు ప్రియమైన వాడొకడు, ద్వేషించేవాడొకడు రెండు లేవు అర్జున, ఉన్నది ఒక్కడే. వాడిలో కూడా ప్రకాశించేది నేనే. ఎవరి కాలం తీరిపోగానే వారు నాలోకి చేరిపోతారు. అక్కడ మళ్ళీ ద్వైతం అనేది ఉండదు. ఇది పరమాత్మ చెప్పినటువంటి రహస్యం. దాన్ని గోపబాలకులతోనే చెప్పాడు, నేను ప్రభువుని, మీరందరూ నా చేత పాలింపబడేవాళ్ళు, ఆడుకుందామా అనేవాడాడు పరమాత్మ. ఆయన ఆడుతున్నాడేనండి ఈ జగన్నాటక అంతా కూడా. పూర్వకాలంలో సురభి కంపెనీ వాళ్ళు ఉండేవాడు. సురభి కంపెనీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎక్కడ నాటకం అయితే అక్కడ డ్రామా డ్రెస్సులు సెట్టింగులు అన్నీ వేసుకుపోయేవాళ్ళు అండి. మాయల పక్కీరు గడ్డం దగ్గర నుంచి బాలనాగమ్మ చీర దాకా అన్నీ ఉంటాయి. ఎక్కడ ఆ పెట్టెల్లో వాడు వెంట వచ్చేస్తుంది ఒక వ్యాను. కానీ మనకు చూడండి, ఎక్కడికి వెళితే అక్కడ సెట్టింగ్ పెట్టేశాడు. భీమవరం వస్తే ఇది ఒక సెట్టింగ్, నంబూరు పోతే అక్కడ ఒక సెట్టింగ్, హైదరాబాద్ ఊరు పోతే ఇంకో సెట్టింగ్, ప్రపంచంలోకి పోతే పెద్ద రంగస్థలమే వేశాడు. ఇష్టం వచ్చినట్టు ఆడుకోరా అని. ఎంత రంగస్థలం వేశాడండి పరమాత్మ. కట్టెలు మార్చే బాధ లేదు, పద్యాలు రావునే బాధ లేదు, హార్మోనియం పెట్టి సౌండ్ లేదు, డోలకుల మోతం లేదు, నర్తించే వాళ్ళు ఎవరూ లేరు. మన పాత్రకు మనమే, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు ఆడుతున్నాడండి. కానీ ఆడేటప్పుడు ఆడించేవాడు అక్కడ ఉన్నాడని గుర్తెరగండి. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవ్వడాడు. భాగవతం ఎంత అద్భుతం అండి. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవ్వనాడు. సరిగా నటన రాని వాడికి పక్కన ప్రాంతింగ్ చెప్పేవాడు ఒకడు ఉంటాడే. మీ నాటకం చూసారో చూడలేదో, ముందు వీడి మాటల కంటే వాడి వినపడుతుంటాయి మైక్లో. వీడికి నేను డైలాగులు గుర్తుండవు. స్టేజ్ మీద జనాన్ని చూడగానే నాలుగు తడారిపోతుంది వీడికి. ఏం చెప్పాలో గుర్తుండదు. వీడు అంటాడు, ఒరే తర్వాత నీదేనా డైలాగ్ చెప్పరా చెప్పరా అంటే ఈ మాటలు వచ్చి మైక్లో వినపడుతూ ఉంటాయి. కానీ మనకు ప్రాంతింగ్ అవసరం లేకుండా ఎన్ని నాటకాలు ఆడుతున్నామండి, మనకు తెలియటం లేదు. రంగు ఒక్కటే తక్కువ కానీ బ్రహ్మాండమైన నాటకాలు వేస్తున్నాం. బ్రహ్మాండమైన నాటకాలు ఎవ్వరూ చాలరు మనం మన దెబ్బకు. అలా పరమాత్మ చేశాడండి ఈ నిర్మాణం అంతా కూడా. అబ్బాయిని ఇలా చెయ్యాలి. కానీ దేనికి ఆయన పట్టుపడడు, ఏ గుణానికి తను బాధ్యుడు కాదు. సాక్షి గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్తు. భగవద్గీతలో స్వామి చెప్పాడు ఈ మాట. ఇదే విషయాన్ని మనకి భాగవతంలో చెప్పారు. అందుకే భాగవతం భగవద్గీత వేరు కాదండి. మీరు భాగవతం దృశ్యకావ్యం అయితే భగవద్గీత రికార్డెడ్ అనమాట. అది జ్ఞాన జ్ఞానయజ్ఞం. ఇది శ్రవణ యజ్ఞం. నువ్వు బాగా లోతుకెళ్ళి ఆలోచిస్తే కానీ భగవద్గీత అర్థం కాదు, కానీ భాగవతం కాస్త చెవి పెట్టి వింటే చాలండి. భగవద్గీతలో ఏ జ్ఞానం అయితే ఉందో భాగవతం అదే మీకు కనబడుతుంది, వేరు కాదు. చూడండి, చప్పుడు చేయకుండు మని జంక యునర్చిన అల్గిపోవగా అప్పుడు బాధ చాచి తన అగ్నిని విందులు వచ్చిననుచు నవ్వొప్పక చీరు తల్లి దశకొత్తిలి కృష్ణుడు రంతుసేయుచు వెప్పటి వచ్చి చంగుడు చున్ ఇంపొల యదుమలగంట బోయగన్. పోతనా వచ్చిన వారు చెప్తున్నారు, తల్లి అల్లరి చేయొద్దు అని కృష్ణుడు ఆ రోజున బెదిరించిందటండి యశోదమ్మ. ఏమండి, ఎంత పుణ్యం చేస్తే భగవంతుని శాసించే అధికారం ఎవరికి ఉంటుందండి? భగవంతుని శాసించే అధికారం భక్తుడికి ఉంటుంది. భగవంతుని శాసించే అధికారం భక్తుడికి ఉంటుందండి. ఆయన అడుగుతాడు, రామావతారంలో ఇంతమంది వెళ్ళి ఆయన దగ్గర నిలబడి కృష్ణ అక్కడ నారాయణమూర్తి ఆ వైకుంఠంలో ఉంటాడు కదా, ఇంతమంది దేవతలు పెడితే ఆయన అన్నాడు, అయ్యా ఏం చేయాలో నేను చెప్పండి, నేను ఎలా రావాలో చెప్పండి అంటే, అప్పుడు వాళ్ళు అన్నారు, నీ నాలుగు చేతులు ఎలా ఉన్నాయా, నలుగురుగా రావయ్యా అని అడిగాను. రామావతారంలో అరణ్య పర్వంలో అరణ్యకాండలో అరణ్యంలో మునుల దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కృష్ణ రాముడు వచ్చాడని చూడడానికి వచ్చారు. వచ్చేటప్పటికి రాముడు ఇలా తలంచుకున్నాడు, ఏమయ్యా రామచంద్ర అలా తలంచుకున్నావని అడిగారు మునులు. వెంటనే ఆయన అన్నాడు, నేను మీ దగ్గరకు రావాల్సింది, మీ అందరే నా దగ్గరికి వచ్చేంత పని మీ చేత చేయించాను కదా, అందుకని సిగ్గుతో తలంచుకున్నాను అన్నాడండి రాముడు. వాస్తవానికి నేను మీ దగ్గరికి వచ్చి అయ్యా ఏం చెయ్యాలని నేను అడగాలి, కానీ ఇంతమంది మునులు నా దగ్గరికి వచ్చి నిలబడడంతో నేను సిగ్గుపడుతున్నాను అన్నాడండి రాముడు. అంటే ఒకళ్ళకి పని చేసేటప్పుడు పని చేసేవారం మనమైనా కానీ ఎంత వినయంతో చేయాలి. పని చేసే అధికారం ఇచ్చాడనుకోకూడదండి, పని సేవగా భావన చేసేవాడు దేవుడు, పని అధికారంగా భావించేవాడు అజ్ఞాని. పని సేవగా చేయాలి కానీ పని అధికారికంగా భావించకూడదు. ఇది అధికారం అనుకున్నాం అనుకోండి అది పెద్ద అజ్ఞానం. సేవ అనుకున్నాం అనుకోండి, ఆ పనిని ఏదెప్ప చెప్పినా పని సేవ అనుకున్నాం అనుకోండి, అది మహాపుణ్యం. ఇక్కడ రాముడు తనొచ్చి రాక్షసులు చంపి వాళ్ళు ఏదో ఉద్ధరిస్తానని అనలేదండి ఆయన. అయ్యయ్యో మీరు నా దగ్గరే దాకా వచ్చారా, అంత శ్రమ పెట్టానా మిమ్మల్ని, నన్ను క్షమించండి. ఇది చేతి చూపించాడండి పరమాత్మ. పరమాత్మని మనకు చేతి చూపించాడు. లోకంలో ఆయన ఏది కూడా ఏది చెయ్యకుండా చెప్పలేదండి ఆయన. ఆయన చేసే చెప్పాడు, చేసిందే చెప్పాడు, ఎలా చెయ్యాలో కూడా మనకు చూపించి మరీ చెప్పాడు పరమాత్మ. అందుకని నేను ప్రభువుని అని చెప్పగానే చెప్పాడు అక్కడ. ఇక్కడ వాళ్ళ అమ్మతో ఒక లీల చేశాడు కృష్ణయ్య. ఓ రోజున కొద్దిగా అల్లరి చేశాడండి ఎవరు, మన కృష్ణయ్య. అనగానే వెంటనే వాళ్ళ అమ్మ అన్నది, ఇదిగో ఇంకెప్పుడు అలా చేయకు అని కాస్త గట్టిగా కసిరిందండి. కాబట్టి మన పిల్లల్ని కూడా మనం బాగా వాడితో చనువు ఉంటుందండి పిల్లలతో, ఆ చనువుతో వాడు చేయకూడని చిలిపి పని చేస్తాడు. పోనీ మనమేదో పరాకులో ఉన్నప్పుడు వచ్చి మనల్ని కదిలిస్తాడు. మనమేదో చికాకులో ఉన్నామండి ఏ వ్యవహారం మూలానో, మనకు బాగా ఇష్టమైన మనవడే, వాడు అనుకుంటాడు మా తాతయ్య నాకేదో తెచ్చాడు కదా అని చెప్పి వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తాతయ్య చాక్లెట్ తెచ్చావా అన్నాడు అనుకోండి, అబ్బా ఎప్పుడు చాక్లెట్ కూడా యాదవ్ బాల నాకే నా పను నాకున్న పనులతో నేను వస్తూ ఉంటే చాక్లెట్ వీడు ఒకటి అడ్డమంటాడు అని అనేస్తాడు. ఇప్పుడు వీడి ముఖం చిన్నపోతే, అయ్యయ్యో రోజు దగ్గరే తీసుకొని ముందు పెట్టి చాక్లెట్ ఇచ్చేవాడే తాతయ్య, ఇవ్వకపోగా నెట్టాడు. ఇప్పుడు వాడు ఇవ్వకపోవడం బాధ కాదండి, నెట్టడం పెద్ద బాధ, పైగా అంతమంది మనవుల ముందు నెట్టాడయ్యే. వీడు ఎంత గర్వంతో వెళ్ళాడంటే, చూడు తాతయ్య నాకు చాక్లెట్ ఇస్తాడని వెళ్ళాడండి. ఇప్పుడు వెంటనే వీడిని నెట్టేసేటప్పటికీ చుట్టుకులు తిట్ట కుదిరిందే, మేము వెళ్ళొద్దండి వెళ్ళావు నువ్వు అంటారండి వాడు. ఇప్పుడు వీడికి చాక్లెట్ ఇవ్వని బాధ కంటే కూడా వాడు నవ్వుతున్నారే వీడికి బాధ. కృష్ణుడు కూడా ఈ అమ్మ దగ్గరికి వెళ్ళాడండి, యశోదమ్మ దగ్గరికి వెళ్ళి, ఏమండి మనం చేసేవన్నీ కృష్ణలీలలే, మనకి ఇప్పుడు తెలియదు కానీ మనకి మన చిన్నప్పుడు మనం ఏం చేసాం మన ఇంటి పక్కన అడగని చెబుతారు. ఇప్పుడేదో కాస్త డిగ్నిటీగా వచ్చి ఇస్త్రీ బట్టలు వేసుకొని చక్కగా తిరుగుతున్నాం కాబట్టి మనకి మనం చేసిన చిలిపన్లు అర్థం కావటం లేదు, కానీ చిన్నప్పుడు మనం ఎంత అల్లరి చేసామో ఒకసారి మన ఇంటి పక్కన అడగని చెప్తారు బ్రహ్మాండంగా. అలాగే వెంటనే వాళ్ళ అమ్మగారు కొద్దిగా కసురుకున్నారు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల గోపబాలు అంటున్నారు, తిక్క కుదిరిందా మీ అమ్మ దగ్గరికి వెళ్ళాక అరిచిందా నేను బాగా అని అంటున్నారండి. వెంటనే కృష్ణుడు అన్నాడు, చూడు ఇప్పుడు మళ్ళీ మా అమ్మ పిలుస్తుంది, మా అమ్మ పిలిచిందాక నేను పోను, కావాలంటే మా అమ్మ నన్ను పిలుస్తుంది, ఇగో 10 ఒంటులు లెక్క పెట్టండి, ఈ 10 ఒంటులు లెక్క పెట్టేలోపు మళ్ళీ యశోదమ్మ నన్ను పిలవకపోతే ఇక నేను నా ముఖం మీకు చూపించను. చిన్నప్పుడు మనం ఆడుకున్నామండి ఆటలన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చినాయే, కదా. వెంటనే ఈ కృష్ణ అయ్యని దూరం వెళ్ళిపోయి ఇక రెండు చేతులు ఇలా కట్టేసుకొని ఆ మూలకెళ్ళి నుంచున్నాడు. నుంచొని ఏం చేస్తున్నాడు, వస్తుందా రావట్లేదా, వస్తుందా రావట్లేదా. మరి దొంగ చూపులు మారడండి, వదిలిపెట్టి వెళతాడే కానీ మనం వదిలి ఉండలేడండి. ఆయన వదిలిపెట్టి వెళ్ళినట్టు కనబడతాడు, కానీ మనం వచ్చేంత వరకు చూసేవాడు వాడు ఒక్కడే, వాడు తప్ప ఇంకోటి ఉండడండి. ఆయనే అడుగుతాడు, ఆయనే చూస్తాడు. మన అలక తీర్చేవాడు ఎవరండి, పెళ్ళాన్ని తీరుస్తుందా బిడ్డలు తీరుస్తారా. మన అలక తీర్చేవాడు వాడు ఒక్కడే, మనందరికీ మగడు భర్త భగవంతుడు ఒక్కడే, ఆయనే మన అలక తీర్చేవాడు. అందుకని వెంటనే ఆ పక్కన చూసి వస్తున్నాడా రావడం లేదా అని యశోద వైపు చూస్తున్నాడు. వాళ్ళమ్మ అన్నది, వీడెప్పుడు ఇంతే, ఇప్పుడు నేను కనుక తొందరగా పెడితే నన్ను వీడికి లెక్క చేయడు, నేను కూడా పట్టుబట్టి కూర్చుని ఉంటాను, ఎందుకు రాడు అని ఈవిడే పట్టుబట్టి కూర్చుంది. ఇప్పుడు ఈ లోపల ఈవిడే ఉండలేదు, ఆయన ఉండలేడు. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేటువంటి రహస్యం అదేనండి, విడిచిపెట్టి వీడు వెళ్ళలేడు, వదిలిపెట్టి ఆయన ఉండలేడు. అందుకని వీళ్ళిద్దరి మధ్య ఒక రహస్యమైన ప్రేమ ఉంటుందండి. అందుకని అర్జునుడితో అంటాడు, అర్జునుడే అంటాడు కృష్ణుడితో, బావా నన్ను దయచేసి క్షమించు బావా. ఎలా క్షమిస్తావు అంటే, ప్రేయసి ప్రియురాలు ప్రియుణ్ణి క్షమించినట్టుగా. ఎంత అద్భుతమైన పదం అండి. నిజమైన ప్రేమలో తప్పులు ఉంటాయండి, నిజమైన ప్రేమలో తప్పులు ఉంటాయా? భార్యాభర్తలు ఇద్దరు కసురుకొని ఆ వైపు ఒకళ్ళు ఈ వైపు ఒకళ్ళు తిరిగి పడుకున్నా వెంటనే ఎవరికి ప్రేమ ఉంటే వాళ్లే ముందు పలకరిస్తారే. వెంటనే ఆయన అంటే కలిగింది చాలే, నువ్వు అన్నం తిని నాకు ఇంత పెట్టు, నువ్వు కాకపోతే ఎవరు పెడతారు అని నేనే పలకరిస్తాడు. ఆవిడ అంటుంది, మీరు ఎప్పుడు పిలుస్తారా, నేను చూస్తున్నాను, నేను మాత్రం పెట్టనన్నానా ఏంటి అని అంటుంది ఆవిడను. ఈ అంత అద్భుతమైన ప్రేమలండి. నారాయణమూర్తి మనకు నేర్పాడు ఈ ప్రేమలన్నీ, పంపించాడు మనకి. ఇది ఎప్పుడు పిలుస్తారా అని ఆవిడ చూస్తుంది, ముందే పలికితే దీని సొమ్మేం పోయిందో అని ఆయన అనుకుంటాడు. ఇద్దరికీ ప్రేమ లెక్కాలి అక్కడ వచ్చిన జగడం అండి, ఆ జగడంలో ప్రేమ ఉంటుంది. అలాగే అర్జునుడు అంటాడు, బావా ఇంత గొప్పతనం తెలియక నేనెంత నిన్ను తేలిగ్గా మాట్లాడాను బావా. ఓ యాదవా అని పిలిచాను బావా నిన్ను, ఓ సకుడా అని పిలిచాను బావా, ఎంత తప్పు చేశాను బావా, నిన్ను రథసారణిగా కూర్చోబెట్టి నా రథం తోలించాను బావా, నేను ఎప్పుడైతే ఇలా పిలిచాను ఆ తప్పులని క్షమించు బావా. ఆ ప్రియురాన్ని ప్రియుడు కాకపోతే ఎవడు క్షమిస్తాడయ్యా, అయినా భార్యని భర్త క్షమించకపోతే ఎవడు క్షమిస్తాడు, నన్ను నీవు క్షమించకపోతే ఎవడు క్షమిస్తాడు. అదండి భగవంతుడికి భక్తుడికి ఉన్న బంధం. నాకు నువ్వు కాకపోతే ఎవడు దిక్కు, వెంటనే తగాదా వస్తే నీతోనే ఆడతాను, పక్కింటి వాళ్ళతో ఆడతానా ఏంటి. భార్య కూడా అంటుంది, నేను తగాదా వస్తే నీ మీద కానీ ఎవడ మీద తీసుకోమంటావు, కొడుకు లేడు ఉద్యోగానికి వెళ్ళిపోయాడు అమెరికా, కూతురు లేదు ఆవిడ వెళ్ళిపోయింది కాపురానికి, ఇక ఇంట్లో తగాదానికి ఎవడున్నాడు నువ్వు తప్ప, మన ఇద్దరు కాబట్టి ఎవడు జగడం ఆడుకుంటారు, మన ఇద్దరికి మనమే తగాదాడుకున్నా మనమే, ప్రేమ వచ్చినా మనమే, ఇంకెవరు రారు నిన్ను ఆదర్చడానికి, నీ కొడుకు రాడు వాళ్ళున్న వదిలిపెట్టి నీ కూతురు రాదు, మన ఇద్దరమే. అలాగే భగవంతుడు తప్ప మనకెవడు లేడండి. ఆ సత్యాన్ని గుర్తించమనేదే భాగవతం. ఇప్పుడు యశోదమ్మ వస్తుందా, ఈయన పంతం, వాడుస్తే ఏం పోయిందో ఈవిడ పంతం, ఇద్దరు ఏవైపు చూస్తున్నారండి, మార్గం మాత్రం ఒక్కటేనండి. ఈవిడేమో కృష్ణుడు వెళ్ళిన మార్గం, ఈయనేమో యశోద వచ్చే మార్గం. ఇదండి మనం భాగవతం అర్థం చేసుకోవాలి. ఆయన చూసేది ఆవిడ కోసమే, ఆవిడ చూసేది ఆయన కోసమే. చిన్న పంతం ఉంటుంది చూడండి, అది అద్భుతంగా ఉంటుంది. వెంటనే ఇప్పుడు యశోదమ్మ ఉన్న చోటు నుంచి కదిలితే ఆవిడ పరుగుపోతుంది, పిలవకుండా పోతే ఈయన బెట్టుపోతుంది, అందుకని ఈయన పోడు ఆవిడ రాదు ఎలాగా అని. ఇప్పుడు యశోదమ్మ కళ్ళు మూసుకొని, మా కృష్ణయ్య నాకు కనబడడం లేదు, నా కృష్ణయ్య వచ్చి నన్ను ముట్టుకుందునుగాక అని ఈవిడ ఒక లీల చేసిందండి. చేసేటప్పటికీ వీడు కూడా మా అమ్మ పిలిచింది, ఇప్పుడు పోతే ఏమైంది. కొంతమంది ఉంటారండి పిలిస్తే పోదామని, ఆ పిలవడం ఆలస్యం వెళ్ళిపోతారండి. ఇప్పుడు ఏనెందుకోసం ఉన్నాడు, ఆవిడ కోసమే. మళ్ళీ ఆవిడ పెట్టు సడలదండోయ్, భక్తుడు కూడా పట్టు పెట్టాడంటే ఒక్కోసారి వాడు రావాల్సింది వీడి దగ్గరికి, భగవంతుడు రావాల్సిందే భక్తుడి దగ్గరికి. వెంటనే ఇప్పుడు ఈవిడ కదిలితే ఈవిడ పెట్టిపోతుంది, అందుకని ఏముంటుంది ఈవిడ, ఈవిడ కాస్త నటించింది, నేను నా కృష్ణుడి కోసం చూస్తున్నాను, నా కృష్ణయ్య నాకు కనబడటం లేదు, మా కృష్ణయ్య వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు, రావాలి 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 అంటుందండి. వీడా పిలుపు కోసమే కదా ఉన్నాడు, మా అమ్మ పిలిచింది అంటే బెట్టుపోయింది, ఇప్పుడు నన్నే పిలిచింది కనుక నేను పోవచ్చు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను వచ్చేసానమ్మా అన్నాడు, ఇప్పుడు నేను పట్టేశాను అంది ఆవిడ. ఎవరు గెలిచారు ఎవరు ఓడారు భాగవతంలో, ఎవరు గెలిచారు ఎవరు ఓడారు, ఇద్దరిది గెలిపే. ఎక్కడైనా పోటీ ప్రపంచంలో ఒకడు ఓడిపోతేనే ఒకడు గెలుస్తాడండి, కానీ భాగవతంలో ఇద్దరూ గెలిచేది ఒకే చోట, అది భాగవతం. భక్తుడు గెలుస్తాడు, భగవంతుడు గెలుస్తాడు. భగవంతుడు ఓడడు, భక్తుడిని ఓడనివ్వడు. అందుకే నమయ భక్త ప్రణశ్యతి. నువ్వు నిన్ను కౌంటేయ ప్రతిజానీహి, నువ్వు ప్రతిజ్ఞ చెయ్యి అని చెప్పాడండి భగవంతుడు. నేనున్నాను రా, అభయిస్తున్నాను, నువ్వు చెయ్యి ప్రతిజ్ఞ అని చెప్పి మరీ చేయించాడు పరమాత్మ. అందుకని ఇక్కడ చక్కగా కృష్ణుడు ఇలా ఎప్పుడైతే ఒళ్ళోకి వచ్చాడో అప్పుడు ఆయన గంట మొలకు కట్టినటువంటి గంట కూడా ఆనందించిందట అండి, శబ్దం చేసిందట. అమ్మా వచ్చాడమ్మని కృష్ణయ్య అన్నట్టుగా శబ్దం చేసేటప్పటికీ నా కన్నయ్య నన్ను విడిచిపోతే నేను ఎలా ఉంటాను, నా ప్రాణం పోదు మా కన్నయ్య రాకపోతే. ఆయన అంటున్నాడు, అమ్మా నీ ప్రాణం నేనై ఉంటే నేను ఎక్కడికి పోతానే, ఇద్దరం ఒకటేనే అని ఆయన కౌగులించేసుకున్నాడు. అది జీవబ్రహ్మైక్య అనుసంధానం, రెండు విడిచి రెండు ఉండలేవు. అంత అద్భుతంగా ఉంటుంది యశోద కృష్ణుల యొక్క బంధం. ఇప్పుడు వెంటనే ఇక స్వామి ఏం చేశారు, ఇక లీలలు అయిపోయినాయి. ఏది అందరిళ్ళలోకి వెళ్ళడం, వాళ్ళింట్లో పాలు, వీళ్ళింట్లో వెన్న, వీళ్ళింట్లో పెరుగు అన్నీ త్రాగేశాడండి మన కృష్ణయ్య. ఓ రోజున వచ్చాడు, ఇంటికి వచ్చాడు. వచ్చి వాళ్ళ అమ్మను అడుగుతున్నాడు, వల్లవ గృహ నవనీతము ఎల్లను భక్షించి వచ్చి ఎరుగని భంగిన్ తల్లికి దిశ చిట్టాడుచు అల్లనచను గువ్వబెట్టు మవ్వాయనుచున్. ఇప్పుడు మనాడు అంతా తినొచ్చాడండి, అందరిళ్లలో తినేసి వచ్చాడు. ఇప్పుడు మన పిల్లాడికి క్యారేజీ కట్టి పంపిస్తామండి, భోజనానికి పంపిస్తాం. పంపిస్తే వాడు వెళ్ళిన క్యారేజీ వెళ్ళినట్టుగా తెచ్చాడనుకోండి, మధ్యాహ్నం భోజనానికి క్యారేజీ కట్టి పంపించాం, సాయంత్రానికి వచ్చేటప్పటికి వెళ్ళిన క్యారేజీ వెళ్ళినట్టు వెనక్కి వస్తే తల్లి ఏం చూస్తుందండి, ముందర వాడు క్యారేజీ బరువు చూస్తున్నాడు, వీడు ఎంత తిన్నాడు ఏం తిన్నాడు. ఎందుకని ఈరోజు ఎక్కువ కనుక అన్నం తింటే రేపు అదే కూర చేసి పంపిద్దాం. వాడు ఇష్టాయిష్టాలు దీనివల్ల తెలుస్తాయి. పిల్లలు ఇష్టాయిష్టాలు కొంతమంది బయటికి చెప్పరండి, ఒరే నీకేది ఇష్టం అంటే అమ్మ నీకంటేనంటే నువ్వేది చేస్తే అదే ఇష్టం అంటాడు. అది చేసి పెడితే వీడు తక్కువ నేను తెచ్చాడంటే వీడికి ఇష్టం లేని కూర అనమాట అది. అదే మిగిలించకుండా, మెతుకు కూడా మిగిలించకుండా తెచ్చాడు అనుకోండి, ఈ కూర అంటే వాడికి ఇష్టం. అందువల్ల తల్లి రాసుకుంటుంది మనస్సులో, మా పిల్లాడు ఫలానా కూర బ్రహ్మాండంగా తింటాడు కాబట్టి మా పిల్లాడికి ఈ కూర చెయ్యాలి. తల్లి ఎక్కడా కూడా ఆ ఏది ఆ హృదయాన్ని గుర్తించడంలో భగవంతుడు తల్లి రెండు ఒకటేనండి. అందుకే భగవంతుడు కూడా ప్రక్కకు జరిగి తల్లికి ముందు స్థానం ఇచ్చాడు, మాతృదేవోభవ. అమ్మా నాలాగా గుర్తించగలిగిందని నీవేనమ్మా అన్నట్టుగా తల్లికి స్థానం ఇచ్చి భగవంతుడు పక్కకు తప్పుకున్నాడు. అందుకే హృదయాన్ని గుర్తించడంలో తల్లి చాలా గొప్పది. వెంటనే పరమాత్మ అండి ఓ రోజున ఇప్పుడు వచ్చి అన్నం పెట్టమన్నాడు. ఎందుకు అన్నం పెట్టమంటున్నాడంటే ఇందరిళ్లలో తినొచ్చాడండి. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి రాబోతున్నారు యశోదమ్మ దగ్గరికి. ఇప్పుడు యశోదమ్మ దగ్గర ఏమని నిరూపణ చేసుకోవాలి, నేను తినలేదు అని నిరూపణ చేసుకోవాలి. నేను తినలేదు అని నిరూపణ చేసుకోవాలంటే ఏం చేయాలి, తనింట్లో తినాలి. అందువల్ల ఇప్పుడు వెంటనే ఏదో ఏది బాగా పనిచేసి వచ్చిన వాడి మాదిరిగా అమ్మా నాకు అన్నం పెట్టమ్మా అని లాగుతున్నాడండి యశోదమ్మ. అప్పుడు ఈవిడ అనుకుంది, మా పిల్లాడు ఎంత బుద్ధిమంతుడో, మా ఇంట్లో తిన్న తర్వాత బయట ఎక్కడ నోరు తెరవడం మా పిల్లాడు, మా ఇంట్లోనే మళ్ళీ నేను పెడితేనే అని అనుకుంటుందండి యశోదమ్మ. అలాగే ఇతడు కూడా చక్కగా అందరిళ్లలో తినొచ్చి ఇక తల్లి దగ్గరికి వచ్చి అమ్మ బోపెట్టు అని అడుగుతున్నాడే. ఒకరోజు తర్వాత కొంత విభాగం చేసి కొన్ని ఆటలు ఆడాడు. ఆటల్లో చాలా గొప్ప అంతరార్థం ఉంటుందండి. పూర్వకాలం మనం ఒక ఆట ఆడేవాళ్ళండి మా చిన్నపిల్లలప్పుడు, ఏది ప్రాణము బొమ్మ అని ఒక ఆట ఆడేవాడు. అంటే పంటలు వేసేవాడు, అర్థమవుతుంది మీకు ఈ భాషలో, పంటలు వేసేవాడు. ఈ ఎవరైతే పంటలో పండలేదో వాడు దోషిగా ఉండి ఈ పండిన వాడ వెంట పడేవాడు. ఈ పండిన వాడు ఎక్కడో నేను బొమ్మ అని నిలబడిపోయేవాడు. ఇప్పుడు వీళ్ళందరికీ తల్లి ఒకడు ఆవిడ ఉంటుందండి, తల్లి ఒక ఆవిడ ఉంటుంది. వీడు పట్టుకునే పోయే లోపల వీడి తల్లిని చేరాలి. వీడేం చేస్తాడు, ఈ దొంగకు చిక్కకుండా ఈ పండిన వాడు తల్లి దగ్గరికి చేరుకుంటే ఇక తరువాత వీడు పట్టుకున్న వాడు అవుట్ కాడు. అంటే అర్థమేంటండి, తల్లి భగవంతుడు. మన వెంట పడేటువంటివి దురితాలు, ఇంద్రియ లోలత్వాలు, ఇంద్రియ విషయమైనటువంటి విషయాలు ఇవి మన వెంట పడుతున్నాయి. మనం పండిన వాళ్ళం, పండాం కాబట్టి మానవ జన్మకు వచ్చాం. పండకపోతే రాక్షస జన్మలో పోయేవాళ్ళం. కొద్దిగా పండామండి, పండలేదు అనడానికి వీల్లేదు, పండాం. ఈ పండిన వాడు వెంటే పడతాడు పండని వాడు. ఎందుకంటే ఒకటి ఒక బలం పెరుగుతుంది కదా వాడికి. నాలాగే దోషం ఉన్నవాడు ఒకడు ఉన్నాడని చెప్పడానికి ఏం చేస్తాడు, పక్కవాడిని పిల్లాడిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎరా సిగరెట్ తాగేవా అని అడిగితే నేను ఒకటే తాగాను, పక్కింటి అబ్బాయి రెండు తాగాను అంటాడు. ఎందుకంటే పక్కింటి వాడు చెడిపోతే వీడికి ఆనందం, నేను ఒకటే వాడు రెండు అంటాడు వీడు, నాకు తోడు ఒకడు. కాబట్టి ఇక్కడ తను దొంగ కావడం కాదు, ఇంకొకరిని కూడా దొంగ చేస్తాడండి. ఎవరు, ఈ దోషం ఉన్నవాడు. ఇప్పుడు వీడేం చేయాలి? వీడికి దొరకకుండా తల్లి దగ్గరికి వెళ్ళాలి. అంటే ప్రపంచంలో విషయాలకు దొరకకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. భగవంతుడిని చేరి పట్టుకున్న తర్వాత ఆ దోషం వచ్చి నిన్ను పట్టుకున్నా నీకు మళ్ళీ ఆ దోషంలో నిన్ను పడనివ్వదు. ఇదండి ఆటల్లో ఉండే అంతరార్థం. పూర్వకాలం ఆటలనే ఎక్కడున్నాయండి? అందరూ వీడియో గేములు. ఇంత చిన్నపిల్లాడు అంత చిన్నపిల్లాడు ప్రతివాడు గేమ్ డౌన్లోడ్ చేయడం, దానిలో తరెక్కడం, ఏది పెట్టుకెళ్ళడం, ఇదే కదా. ఇప్పుడు ఆటలంటే ఏం తెలుస్తున్నాయి? పక్కింటి వాడి పేరు తెలియదు, ఇంకా నేమండో అన్నదమ్ముల పేరు కూడా మర్చిపోయి ఒరే పెద్దాడా చిన్నాడా నిక్ నేమ్స్ అండి. వాడి పేరు పూర్తిగా చెప్పాలంటే వీడియో బుర్ర కొక్కుంటాడు. మన్నాయి పేరా అంటాడు. మన్నాయి పేరు రాదు కానీ గేమ్లు ఎన్నోడో చెప్పేస్తాడు. ప్లేస్టోర్లో ఎన్ని గేమ్లు ఉన్నాయో చెప్పేస్తాడు. ఎందుకని? అన్నయ్య పేరు ఎప్పుడైనా అన్నయ్య అని పిలిస్తేనేగా వాడి పేరేంటో వీడికి గుర్తుండడానికి. అందుకని ఈ తల్లిదండ్రులు కూడా పెద్దాడా చిన్నాడా వీళ్ళు కూడా నిక్ నేమ్స్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆటలు ఎలాంటి ఆటలు ఆడించేవాడంటే పరమాత్మ గోవల్ల గుడ నేను గోవులు మీరని రెంకె వైచచు వంగి ఆడుచుండు. అయ్యా నేను గోవల్ల గుణ్ణి అంటే అర్థం ఏమిటండి? పురుషోత్తముడిని నేను, పురుషోత్తముడిని నేను. మరి మీరందరెవరు? గోవులు. అంటే ఇంద్రియ దోషం కలిగిన వాళ్ళు. ఇంద్రియాలు మీరు చెప్పినట్టుగా కట్టడిలో ఉండాలంటే ఉండవు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు లేకపోతే అల్లరి చేసే పిల్లలు ఎలాంటి వాళ్ళు? ఆచార్యుడి సమక్షం లేనటువంటి వాళ్ళు విద్యార్థులు కూడా అలాంటి వాళ్ళు. తరగతి గదిలో మాస్టర్ లేకపోతే ఏం చేస్తారండి? బలెలను కొడతారు, కుర్చీలను కొడతారు. ఏమండి శతమర్కటహ అందులో 100 కోపులతో సమానం చిన్నప్పుడు మనం. కాబట్టి ఆ సరైనటువంటి ఉపాధ్యాయుడు లేకపోతే మనం ఎలాగైతే అదుపు తప్పుతామో ఇక్కడ మనందరికీ ఒక అధ్యాపకుడు ఉన్నాడండి. ఎవరైనా పరమాత్మ ఆచార్య వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర అని ఒక పేరుంది. ఆచార్య ఈయన ఆచార్య స్థానాన్ని వహించాడు. ఇప్పుడు మనమందరం ఎవరండి? గోవులు. మనం గోవులంటే అర్థమేం చెప్పాం మీకు? ఇంద్రియాల సంపర్కము కలిగి ఈడుపబడేటువంటి వాడు. అంటే మనందరికీ ఒక్క సంపర్కం కాదండి, 10 తాళ్ళు పట్టుకులు అవుతున్నాయి మనల్ని. అర్థం కావటం లేదు కానీ 6 తాళ్ళు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఇవన్నీ లాగేస్తున్నాయి మనల్ని. వీటన్నింటి నుంచి తప్పించేటువంటి ఒక అధికారి కావాలి మనకి. ఎవరా అధికారి? పురుషోత్తముడు, భగవంతుడు, నారాయణుడు, ఆచార్యదేవుడు, గురుదేవుడు. గోవల్లభుడ నేను గోవులు మీరని రంకెవైచచి వంగి ఆడుచు. రాదు నేను భటులు మీరు అని రెండు రెండని ప్రాభవమున పెక్కు పనుల వనచు. ఏమండి ఎవడికి ఏ చేత ఎలాంటి సేవ చేయిస్తే కర్మ తీరిపోతుందో అది గురుదేవుడికే తెలుసండి. ఒకరి చేత ఎవరైనా సరే గురుదేవుడి దగ్గరికి వచ్చి ఏమండి నేను ఆ పని చేస్తాను అంటే స్వామి అంటారు నువ్వు ఆ పని కాదు ఫలానా పని చేయి. ఇంకొక ఆయన్ని పిలిచి మరి నువ్వు ఈ పని చేయి అంటాడు. అదేంటి ఆ పని ఆయన చేస్తానన్నాడు కదా, ఆ పని ఆయన కొద్దని చెప్పి చిన్న పని చెప్పి నాకేంటి ఇంత పని చెప్తున్నాడు, నేను ఆ కిటికీ ఇద్దాం అనుకుంటే నన్నేంటి డోర్ ఇమ్మంటాడు అనుకుంటారండి మన మనసులో. అంతే ఆ కిటికీ ఇస్తానంటున్నాడటువంటి ఆయనకే డోర్ ఇమ్మన్నాడు, నేను డోర్ ఇద్దాం అనుకుంటేనే నాకేం కిటికీ ఇమ్మని చెప్పాడు. ఏమి ఇందులో ఉన్న రహస్యం? మనకేమో తెలియని రహస్యాలు. ఆ కర్మ ఎలా రహితం చేయాలి ఎవరికి తెలుస్తుందండి? పరమాత్మకు తెలుస్తుంది. ఆయనకి రాజు భగవంతుడు, భటులు మనము. ఎవరికి ఏ కర్మ ద్వారా కర్మరహితమై జన్మకు రాకుండా ఉండేటువంటి పని, ఏ పని చేస్తే మనకు జన్మరాహిత్యం కలుగుతుందో ఆ రహస్యం తెలిసిన ప్రభు అండి నారాయణమూర్తి. అందుకని ఆయన అంటున్నాడు నేను రాజుని. మీరందరూ అంగీకరిస్తే కాలేదు, నాకు నేనే రాజుని, నన్ను మించిన వాడు లేడు, నాకు మించిన వాడు లేడు. అందరూ నేను నియమించిన వారే కానీ నన్ను నియమించేవాడు ఎక్కడు లేడు. నేను నియంతని నియామకుణ్ణి. ఇది పరమాత్మ చెప్పాడండి భగవద్గీతలో కూడా. నాకంటే ఉన్నతమైన వస్తువు కానీ, నాకంటే శ్రేయస్కరమైన వస్తువు కానీ లోకంలో ఒక్కటి కూడా లేదు. అన్నీ నేనుండబట్టే వాటికి విలువ, నేను లేకపోతే వాటికి విలువే లేదు. ఈ విషయాన్ని గుర్తించేది ఎవరండి? గోపాలుడు గుర్తించాలి. అంటే ఇంద్రియ చాంచల్యం కలిగిన మనం గుర్తించాలి. అందుకని ఏమంటున్నాడు పరమాత్మ, నేను రాజుని, మీరు భటులు, నేను చెప్పిన పని మీరు చెయ్యండి. విషయాలు అడక్కండి, వివరణ కోరకండి, కర్మ చెయ్యండి, జన్మరాహిత్యం పొందండి అంతే. మరలా రెండో మాటకు అక్కడ తావులేదు. ఇదేని ఎందుకు చెయ్యాలి అన్నావా? కొండలని వారు కర్మ పుంజముల పాలయ్యి భాగవతం చెప్తే తెండెళ్ళ పుస్తకంబులు ఇండు ఆచార్యులకు. ప్రహ్లాదుడు చెప్పాడు ఈ పనికిరాని 1వ తరగతి 2వ తరగతి పుస్తకాలన్నీ కూడా ఆచార్యుల వారికి ఇచ్చేయండిరా, ఇవన్నీ కూడు పెట్టవు, జ్ఞానం అనేటువంటి గొప్ప సంపద ఒకటి ఉంది, అది మీకు పంచుతాను, అందరూ నా దగ్గరికి రండి, కొండల్లని వారు కర్మపుణ్యముల పాలయ్యి పోండి, ఎవడైతే వద్దంటున్నాడో వాళ్ళందరూ కర్మలో పడి కొట్టుకోండి అన్నాడండి ప్రభాత భాగవతం. అందుకని ఇక్కడ స్వామి రాజు మనం భటులు, నీ తస్కరుండ మీరింటి వారని నిద్రబుచ్చి సొమ్ములు కొనిపోయి దాగు. ఏమంటే రుద్రంలో ఒక మాట ఉంటుందండి, తస్కరాణాంపత ఏ నమ స్థేనాంపత ఏ నమ, రుద్రుడికి పేరు. ఈయన తస్కరుడు అటండి, దొంగడు, పెద్ద దొంగడు అటండి ఈశ్వరుడు. విచిత్రం ఏంటంటే బయట దొంగలు నిద్రపోతే ప్రవేశిస్తారు, ఈ దొంగడు మేల్కొని ఉన్నా లోపలికి వస్తాడు, ఈయన తలుపులు వేసినా లోపలికి వస్తాడండి ఈ దొంగడు. మీరు బయట ప్రపంచంలో తలుపులు వేస్తే దొంగలు రావడం కష్టం కదా, ఇప్పుడు చాలా చాలా రకాల తలుపులు వస్తున్నాయి కదా, దొంగలు బద్దలు కొట్టడం లేనివి, ఏమండి అవేవో కోడ్తో ఓపెన్ అవుతాయటండి తలుపులు కూడా, ఏది వాళ్ళు ఏదో కోడు కొడతారట, కోడు కొడితేనే ఓపెన్ అవుతాయట తలుపులు కూడాను, లాకర్ల సిస్టమ్ ఇవన్నీ వస్తున్నాయి కదా కొత్త కొత్తవన్నీ, వాడు దేనికి చొరబడకుండా ఎన్ని తలుపులు వేసినా వస్తాడట. వీడు బయట వాడేమో తలుపులు వేస్తే రాలేదు, వీడు తలుపులు వేసినా లోపలికి వస్తాడు. నేను అంతటి గొప్ప దొంగవాడి, నే తస్కరుండ మీరింటి వారు, నేను దొంగని, మీరు ఇంటి యజమానులు. అవునండి, దేహం నాది అనుకునేవాడు ప్రతివాడు ఇంటి యజమాని, ఇంటి యజమాని నీవు అనేవాడు జ్ఞాని, ఇంటి యజమాని నేను అనేవాడు అజ్ఞాని. ఇంటి యజమాని నీవు అనేవాడు జ్ఞానండి, నీవు అంటే ఎవరు, పరమాత్మ. త్వమేవాహం 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 నా సంశయ, నువ్వే నేను, నేనే నువ్వు, నీకు నాకు భేదం లేదు. నువ్వు నీవు అనడం తెలిసినటువంటి వాడు ఉద్ధరింపబడతాడు, నేను అనడం మాత్రమే వచ్చిన వాడు అజ్ఞానంలో పడిపోయాడు. గురువుగారు ఒకసారి మంత్రోపదేశం ఒకరికి ఇవ్వాలంటే ఇప్పట్లో లాగా తేలిక కాదండి మంత్రోపదేశం అంటే. ఇప్పుడు కారుణ్యమూర్తి కనుక మన అమ్మ కాస్త మనలో ఆవేదన మన ఆర్తిని చూసి చూడకుండానే తరింప చేయడానికి మనకి అవకాశం ఇస్తున్నారు ఆ గురుదేవులు. కానీ పూర్వకాలంలో మంత్రము మంత్రోపదేశం గురుచరణ సన్నిధి అంటే చాలా దుర్లభం. ఓసారి గురువుగారి దగ్గరికి మంత్రోపదేశానికి వెళితే ఒరే ఏ సమయంలో రావాలి గురువుగారు అన్నారు. అంటే వెంటనే ఎవరూ లేనప్పుడు ఏకాంతంలో రారా అన్నాడు. వీడు బాగా గమనించి గురువుగారు తలుపేసుకొని ఏకాంతంలో ధ్యానం చేసుకునేటప్పుడు వెళ్ళాడు, వెళ్ళి తలుపు కొట్టాడు. ఎవరది అన్నాడండి గురువుగారు లోపల నుంచి. నేను వచ్చాను అన్నాడు. ఓహో వస్తూ వస్తూ నేను కూడా తెచ్చావా పోయిరా, నేను అనేది రెండో వస్తువు, నేను అనేది తీసుకొచ్చావా, ఏం లేకుండా రమ్మన్నాను కదా, నేను వచ్చాను అంటున్నావు, వచ్చాను నేను రెండున్నాయి అక్కడ వెళ్ళు అన్నాడట. వీడు బుర్ర కొడుకున్నాడట, ఇదేంటి అర్థం కాలేదు, నేను వచ్చానంటే మళ్ళీ ఉండోవాడు వచ్చాడంటాడు, ఈ తిక్క గురువు దగ్గరికి వస్తే నాకు తిక్క పట్టేటట్టుంది, వీడు వెళ్ళాడు. అర్థం తొందరగా వద్దండి మహాత్ముల మాటలకి, ఏమంటే క్షవరం అయితే కానీ వివరం రాదు మనకి. ఏ అందుకని చెప్పి మళ్ళీ రెండో మారు వచ్చాడు, ఒక 2 గంటలు ఆగిన తర్వాత మళ్ళీ తలుపు కొట్టాడు. ఎవరు, నేను వచ్చాను అన్నాడు మళ్ళీ. ఒరే ఎన్ని మాటలు చెప్పినా ఇద్దరు వచ్చి చస్తారే రా ఒక్కడు రండి అని పంపించేశాడు. ఈ తర్వాత వెంటనే మళ్ళీ కొద్దిసేపటి తర్వాత తలుపు కొట్టి ఎవరు వచ్చారు, నీవే. ఇక్కడ నీవే అన్న తర్వాత నేను వచ్చాను రెండు లేవు, నీవే ఉన్నది ఒక్కటే వస్తుంది. త్వమేవాహం అప్పుడు తలుపు తెరిచాడు, ఇప్పుడు రాను నాకు కావాల్సిన స్థితిలోకి వచ్చావు, ఇప్పుడు మంత్రోపదేశం చేస్తాను రమ్మన్నాడు. అంటే అక్కడ చూడండి ఎంత అర్థం ఉందో, ఇంత తపన ఉంటే కానీ మనకు ఆ తత్వం బాధపడదు. ఆ తత్వాన్ని బోధించడానికి మహాత్ముడు ఎంత అవస్థ పడుతున్నారో, ఎంత విచారణ మన చేత చేయించడానికి వారు ఎంత శ్రమ తీసుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. దేహాన్ని లెక్క చేయకుండా, కాలాన్ని లెక్క చేయకుండా, ఎందుకంటే ప్రపంచంలో ఉన్నాం కనుక దేహం కాలం ఉండాలి, కానీ దాన్ని కూడా మనకి ఎంత చక్కగా చూపిస్తున్నారో, మీలాంటి దేహాలు నావి మీలాంటి దేహం కాదురా నాదని చెప్తున్నారండి గురుదేవులు. మన గురుదేవులు ప్రయాణాలు చూస్తే మనకు తెలియటం లేదా, మనం ఏం చేస్తున్నాం దేహంతో ముడిపెట్టుకొని ఇక్కడి నుంచి ఉదయం పూట ఫంక్షన్కి పోతే సాయంత్రం భాగవతానికి 0, ఏమన్నా భాగవతానికి రాలేదంటే ఉదయం మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి 4 అయిందండి ఇంకెక్కడ వస్తామో భాగవతానికి అక్కడ అయిపోయింది మా భాగవతం అంతా, ఫంక్షన్ దగ్గరైనా భోజనాల దగ్గరే సాయంత్రం మళ్ళీ భాగవతానికి రా. మరి గురుదేవుల ప్రయాణం వారిది దేహంతో కనబడుతున్నారు కదా మనకి, మరి వారి ప్రయాణాలు చూడండి ఎలా ఉంటున్నాయి, మనం చూస్తున్నాం కదా, కళ్ళెదురు చూస్తూ కూడా నమ్మనటువంటి స్థితిలో పడిపోతున్నాం. భగవంతుడు ఇంత చక్కగా చెప్తున్నాడు, నే తస్కరుండ, నేను దొంగని, మీరింటి వారు, మీరందరూ ఇంటి వాళ్ళు, మీ నగలు జాగ్రత్త భద్రం, కానీ నాకు కావాల్సింది అదే సుమా. ఏమిటా నగ, జ్ఞానం అనేది, జ్ఞానం అనే దాన్ని దోచుకెడతాను నేను. బయటవాడు వస్తువులు తీసుకెడతాడు, నేను నిన్నే ఆక్రమించి నేనైపోతాను, నిన్ను ఆక్రమిస్తాను నేనైపోతాను, ఇక నీకు నాకు భేదం ఉండదు, అక్కడ రెండు వస్తువులు ఉండవు, అక్కడ సంపూర్ణంగా పూర్ణం చేసేస్తాను. పరమాత్మ ఏం చేస్తాడండి, వస్తే ఆయన ఆక్రమించేస్తాడు, తానైపోతాడు, అన్నీ తానైపోతాడు అక్కడ. ఏది? బలిచక్రవర్తిని ఉద్ధరించినట్టుగా. అలాగే నే సూత్రధారి మీరందరూ బహురూపులని చెలగించు ఆటలాడబెట్టు, నే సూత్రధారి. సూత్రధారి అంటే నేను మీ అందరికీ కూడా హెడ్ నేనందరికీ. మయాధ్యక్షేణ తత్సర్వం సూయతే సచరాచరం, నేను అధ్యక్షుణ్ణి, నా సమక్షంలోనే ఇదంతా జరుగుతోంది అని చెప్తున్నాడండి పరమాత్మ. నేను సూత్రధారి, మీరందరూ బహురూపులు, మీరందరూ కూడా రకరకాల వాళ్ళు. ఏమండి, ఒక మల్లెపూలు, ఒక గులాబీ పూలు, ఒక కనకాంబరం పూలు, ఓ చామంతి పూలు, ఇవన్నీ రకరకాల తోటలో నుంచి వచ్చాయి. చామంతులు ఒక తోటలో, గులాబీలు ఒక తోటలో, కనకాంబరాలు ఒక తోటలో, మల్లెలు ఒక తోటలో, వీటన్నింటినీ గుదిగొచ్చి కలిగేటువంటి దారాలు వేరువేరుగా ఉన్నాయో ఒకటే ఉందా? ఇప్పుడు వీటన్నింటినీ దారం ఇచ్చారు, మీరు దండ కట్టారు కదండి. ఇప్పుడు దండ లోపలిగా కనకాంబరాలకు వేరు, చామంతులకు వేరు, గులాబీలకు వేరు, వేరు వేరు చేయలేదు. మీరు ఏం చేశారు, ఇన్ని ఒక్కటికే ముడిపడి వేరువేరుగా బయటికి కనబడుతూ ఒకే దారంతో అనుసంధానమై ఎలా ఉన్నాయో అలాగే సూత్రధారిని నేను, మీను బహురూపాలు. ఇదిగో నేను ఒక్కడనే. మనం అంటాం ఆ బులుగు చామంతులన్నో ఎర్ర చామంతులు భలే కుదిరిందండి దండ అంటారు. రెండింటినీ కలిపింది ఒకే దారి, అక్కడ రెండు బయటికి కనిపించేవి రెండు, కలిపి ఉంచింది ఒక్కటే. అలాగే ఇంతమంది వేరువేరుగా కనిపిస్తూ వీళ్ళందరి లోపల ఉన్నటువంటి ఒక స్వామి ఆ నారాయణుడు, ఆ కృష్ణయ్య నేనే ఉన్నాను అని ఇక్కడ వాళ్ళతో చెప్పాడు. పైగా మూల మూలలుకును దాగిలి మూతలాడు. మూల మూలలుకడం అంటే అర్థం ఏమిటండి, అసలు మూలమే నేను. మూలాన్ని గుర్తెరిగితే ఏం ఉండదండి. మూలాన్ని గుర్తెరిగినటువంటి వాడికి మూలమేమిటి, ఈ దేహానికి మూలమేమిటి? గుర్తెరగండి ఒకసారి మూలానికి, ఈ దేహానికి మూలమేమిటి? నా తండ్రి తేజస్సు. నీ తండ్రి తేజస్సు రావడానికి కారణమేమిటి? అన్నపు ముద్ద. అన్నపు ముద్ద అలా మారడానికి కారణమేమిటి? ఇప్పటికీ మీ నాన్నగారు ఎన్ని ముద్దలు తిన్నాడు, అన్ని ముద్దల్లో ఒక కణమే నీ తల్లి గర్భంలోకి చేరే శక్తిని ఎవరిచ్చారు? అంత దూరం ఈదుకెళ్ళగలిగిన ఒక కణం నీ తల్లి గర్భంలో చేరడానికి కారణమైన వాడెవడు? ఎన్ని కణాలు వృధాగా వెళ్ళిపోయినాయి మీ నాన్నగారి ఆ అన్నరసంలో నుంచి వచ్చిన కణాలు ఎన్ని వెళ్ళిపోయాయి? ఈ ఒక్క కణానికి ఆ శక్తి ఇచ్చింది ఎవరు? దాన్ని లోపల కలిపి ఉంచి వాతావరణం లోపల అంత చక్కగా నిన్ను పెంచినవాడెవడు? ఏమండి, కాస్త ఎండ ఎక్కువైతే తట్టుకోలేకపోతున్నాం, చలి ఎక్కువైతే తట్టుకోలేకపోతున్నాం, లోపల తల్లి గర్భంలో ఎంత అద్భుతంగా పెంచాడండి పరమాత్మ. ఒక అద్భుతమైన కోల్డ్ స్టోరేజ్ లాంటిది కట్టేశాడు. వస్తువు చెడకుండా దినదినాభివృద్ధి చెందేటట్లుగా లోపల అద్భుతమైనటువంటి నిర్మాణం అండి. ఇంతవరకు ఎవరూ చేయలేని నిర్మాణం. ఆఖరికి ఐవీఎఫ్ సెంటర్ల వాడు తయారు చేసినా ఏమండి బయటకు వచ్చిందాక మేము చెప్పలేమండి అంటాడు. కానీ వాడు ఎంత అద్భుతం, ఎన్ని గర్భాలండి, ఎన్ని టెస్ట్ ట్యూబ్ బేబీస్ తయారు చేశాడండి పరమాత్మ. కొంతమంది అంటారు మాది రికార్డ్ అండి, లక్ష మంది పిల్లలు పుట్టారంటారు. వాడు ఎప్పుడూ చెప్పుకోవాలా నేను ఇంతమందిని పుట్టించానని? వీళ్ళందరూ రావడానికి నేను కారణం అని ఒకసారి వాడు బోర్డు పెట్టుకున్నాడు అనుకోండి, అది ఎంత వ్యాపారం అండి? పరమాత్మ ఎక్కడ చెప్పుకుంటున్నాడా మా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి వచ్చేయడం మేము లక్ష మందిని పుట్టించామంటాడు అక్కడ. ఇప్పటి పుట్టి ఎప్పటి నుంచో యుగాల నుంచి పుట్టిస్తూనే ఉన్నాడు వాడు. వాడు కారణమయ్యాడు, వాడు ఎప్పుడైనా బోర్డు పెట్టుకున్నాడా నా వల్ల ఇంతమంది లోకంలోకి వచ్చారని? లేదు కదా. పరమాత్మ బోర్డు పెట్టుకుంటాడా అండి, ఆయనకి ప్రచారం అవసరమా? లేదు. మరి రామకృష్ణానంద స్వామి వారిని వాళ్ళు ఒక మాట అడిగారు, స్వామి ఇప్పుడు ఫ్యాన్ లేకపోతే ఒచ్చుకోలేకపోతున్నాం, వెలుతురు లేకపోతే ఒచ్చుకోలేకపోతున్నాం, ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నాం, ఏ కాస్త వేడి అన్నం తక్కువైతే తినలేకపోతున్నాం, ఆ పెరుగు కాస్త పులిపు ఎక్కువైతే తినలేకపోతున్నాం, ఇవన్నీ మాకు ఇన్ని ఇబ్బందులు బయటికి తెలుస్తున్నాయండి, తల్లి గర్భంలో అసలు ఇవేమి లేకుండా ఎలా ఉన్నావు అని అడిగాడండి ఒక ఆయన. తల్లి గర్భంలో ఏ ఫ్యాన్లు పెట్టుకొని ఏసీలు పెట్టుకున్నామండి, మన తల్లి గర్భంలో ఎలా ఉన్నాం? 9 నెలలు ఉన్నామండి, ఇప్పుడు ఒక గంట కూర్చోలేకపోతున్నాం కరెంటు పోతే కదా. మరి తల్లి గర్భంలో 9 నెలలు ఎలా ఉన్నాం అడిగితే అప్పుడు స్వామి రామకృష్ణానంద స్వామి వారు చెప్పారండి, ఏమయ్యా మీ తల్లి గర్భం ఎంత ఉంటుంది? జాన జానడండి. ప్రతి వాళ్ళు అంటారు కదా నా జానడు పొట్ట కోసం అండి ప్రయత్నం అని. తల్లి గర్భం జాన. నీ శరీరం ఎంత? మూర. మూర పెద్దదా జాన పెద్దదా? ఏది పెద్దది? మూర పెద్దదా కొని జాన పెద్దదా? ఏదో చెప్పండి. మూర పెద్దది కదా. మూరడి శరీరం జానడి గర్భంలో ఎలా ఉందండి? మూడు శరీరం జానుడి గర్భంలో ఎలా ఉంది? ముడుచుకుందండి, ముడుచుకుంది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మనం ఆరు అడుగుల శరీరం ఉందో లేదో ఎకరాలు సరిపోవటం లేదు మనకి. ఎందుకు వస్తుందండి సుఖం? జానుడి శరీరం, జానుడి పొట్టలో మూడు శరీరాన్ని ముడుచుకున్నాం. ముడుచుకున్నవాడు ముక్తికి పోతాడండి. ఎవడైతే బాగా విశాలం చేసి నేను ఇంతే అంటాడో వాడు అంతే, ఇక మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. ఎవడైతే ఒదిగి ఉంటాడో ఒదిగి ఉన్నవాడికే పరమేశ్వర తత్వం తెలుస్తుంది. జ్ఞాని యొక్క లక్షణం ఏమిటి? ఒదిగిపోవడం. ఎదిగానని అనుకోడండి జ్ఞాని ఎప్పుడు? నేను ఎంత ఒదిగానని ఆలోచిస్తాడు. ఒదిగినవాడు జ్ఞాని అవుతాడు, ఎదిగాను అనుకున్నవాడు అజ్ఞాని అవుతాడు. కాబట్టి ఇక్కడ పరమాత్మ కూడా సూక్ష్మం తెలిస్తేనే మనకు లబ్ధం అవుతాడు. సూక్ష్మం తెలిస్తే మీరు ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు దారంలోకి, సూదిలోకి దారం ఎక్కించాలి కదా పూలు కుట్టేటప్పుడు, ఏం చేస్తారు అమ్మగారు? దారాన్ని కాస్త నోటితో తడి చేస్తారా చేయరా? అది చెప్పరే. నోటితో తడి చేస్తారు కదా, ఎందుకు చేస్తారు? ఆ చివర సన్నబడాలండి. చివర సన్నబడకపోతే సూదిలోకి ఎక్కదు దారం, అవునా? అది కూడా దారం పొరల పొరలు వచ్చేసింది అనుకోండి, ఇదొక పొర అదొక పొర ఇదొక పొర వచ్చి సూది దగ్గర కూర్చొని తలబడుతున్నారండి, అప్పుడు వెంటనే మీ తల్లిగారు వచ్చి ఒక ముటిక్కాయ వేస్తారు. మూడు విడిపోతే ఎట్లా ఎక్కుతుంది దారం? మూడింటిని ఒకటి చేయి, మూడింటిని ఒకటి చేసి సూక్ష్మం చేయి. మూడు గుణాలు ఒకటి చేసి సూక్ష్మమైతేనే భగవంతుడు చేరతాడు. నేను గుణాలతో ఇలా తెరుచుకొని ఉంటాను, నాకు నేనే, నాది సత్వగుణం, నాది రజోగుణం, నాది తమో గుణం, నేను ఇంతే అన్నా అనుకోండి సూదిలోకే దారం పోదు, భగవంతుడు మనమేం పోతాం? అదే రహస్యం. కాబట్టి ఎంత సూక్ష్మమైతే భగవంతుడు అంత తేలిక. ముందు సూక్ష్మం మనం కావాలి, సూక్ష్మ బుద్ధిగా మన ఏది మన ఆలోచన సూక్ష్మం కావాలి. అలాగే గోపికలకు ఎంత అద్భుతమైన బోధ చేశాడండి పరమాత్మ. ప్రతి శ్లోకము ప్రతి పద్యం కూడా భగవద్గీత 18 అధ్యాయాల సారం. ప్రతి అధ్యాయంలో ఉండే రహస్యాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి భగవద్గీత చూడండి, దైవాసుర సంబంధ విభాగ యోగం చూడండి, ఇవన్నీ ఉన్నాయా లేవా. కాబట్టి ఆ అటువంటి పరమాత్మ యొక్క దివ్య విశేషాలు. ఇక రేపటి నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం? పరమాత్మ మీద కాస్త గోపికలందరూ కలిసి యశోదమ్మ దగ్గరికి వచ్చి, ఇందాకే కదా మన ఆడ అన్నం తిన్నాడు, ఈ అన్నం తినక ముందర ఏం చేశాడో చెప్పలేదు పోతున్నాం అచ్చుల వారు, ఈ అన్నం తినక ముందు ఎవరెవరింట్లో ఏమేం చేశాడో రేపు వృత్తులు అందరూ రాబోతున్నారు అమ్మ దగ్గరికి. కాబట్టి మనం కూడా అమ్మతో పాటు నారాయణమూర్తి దర్శనానికి రేపు బయలుదేరుదాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం సహనావతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం నమో.